జయ మహాకాల్. ఇది అక్టోబర్ 2004 ఒంగోలులో జరిగిన కల్ప సాధన 4వ లెక్చర్. జయ జయ మహాకాల్.
గీతము అంటాం మనం. ఇంతట దీని భావం ఏమిటో మనం ఆలోచిద్దాం. గురు పూర్ణిమ సెలబ్రేషన్స్ లాగే ముందు నాకు ఈ సెలబ్రేషన్స్ మీద ఉత్సాహం లేదు, వద్దన్నాను, ఎవరు రావద్దు. ఇప్పుడు మీరు నా బర్త్డేకి రావటం లేదు, మీరు వచ్చిందే చిరాజ్ శర్మ ఆచార్య బర్త్డే గురించి. ఆయన గోలు, గురువుల యొక్క గోలు, హిమాలయాలలో ఒక విశేషమైనటువంటి సంస్థ ఉంది. 9 కోట్ల సంవత్సరాల నుంచి కరెక్ట్ గా చెప్పాలి అంటే శ్రీకృష్ణుడు నిర్యాణానికి ఆ సంస్థ భూమి మీదకి వచ్చి 1,96,00,000 సంవత్సరాలైంది. శుక్రగ్రహం నుంచి వచ్చింది ఆ సంస్థ. 1,96,00,000 సంవత్సరాల కిందట భూమి మీదకి ఆ సంస్థ ఆవిర్భవించింది. ఆ డేట్ ఎప్పుడూ కరెక్ట్ గా శ్రీకృష్ణ నిర్యాణానికి దానికి లింకారు. దాని తర్వాత 5,302 సంవత్సరాలు ఎంతో గడిపాయి. ఇక్కడ 1,96,00,000 సంవత్సరాలు ప్లస్ 5,000 అంటే సుమారు 2 కోట్ల అంటే సుమారు 2 కోట్ల సంవత్సరాల కిందట ఆవిర్భవించినటువంటి ఆ సంస్థ నిరంతరము మానవ జాతి నిర్మాణానికి నిరంతరం. అంతేత మన వెనకాతల గురుశక్తి లేకపోవటం అంటూ లేదు. కానీ మరి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు కూడా ఆ గురుచైతన్యంతో కలిసి పని చెయ్యగలరా, పని చెయ్యలేదు ప్రశ్న అది నేను మీకు వేసుకున్నది. నా ఆన్సర్ ఏంటి అంటే నేను నిర్ణయించుకున్నాను గురుచైతన్యంతో కలిసి పని చేయడానికి. I have decided it. Shrihari Sharma Acharya trademark enti ante ayana chese sadhana kani ayana chestune atvanti nirnayal kani ayana mundu akhanda jyoti lekichchadu. Manaki akhanda jyoti ante maatrapatrika kani akhanda jyoti level lo paathakulu andaru chadivetatvanti newsletter kani magazine kani lekapovadam valla ఈ కార్యక్రమం పెట్టాల్సింది. ఈ కార్యక్రమం యొక్క ఏకైక ఉద్దేశం ఏమిటి అంటే 2 కోట్ల సంవత్సరాల నుంచి గుప్తంగా సైలెంట్ గా అతి కొద్ది మంది వ్యక్తుల మీద ఆరోహించాలి, అతి కొద్ది మంది వ్యక్తులకి శక్తి చేయించేటటువంటి గురుసత్త హిమాలయాలలో ఉన్నటువంటి లాడ్జ్ అనుకోండి, క్లబ్ అనుకోండి, సంస్థ అనుకోండి, ఆశ్రమం అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, ఏ గ్రూప్ ఆఫ్ వెరీ గ్రేట్ సెలెక్టివ్ బీయింగ్స్, వాళ్ళ యొక్క స్థాయి మనం ఊహించలేము. గ్లాడెక్స్ కి వాళ్ళ స్థాయి గురించి రాస్తే ఏం చెప్పింది అంటే, ఎప్పుడో రాబోయేటటువంటి రోజులలో అందరూ ఐన్స్టీన్ లాంటి మేధావులే ప్రపంచంలో ఉన్నారు అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు అంటే కూలీవాడు యొక్క మేధస్సు ఏ లెవెల్లో ఉంటుంది అంటే ఐన్స్టీన్ లెవెల్లో ఉంటుంది. అలాంటి సమాజం కనుక ఉంటే ఈ గురువులు ఎలా ఉంటారు అంటే, ఈ ఐన్స్టీన్లు ఉన్నారే సమాజంలో ఐన్స్టీన్లు, ఇప్పుడు ఆఫ్రికాలో బట్టలు కూడా పట్టుకోవడం రానటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారు, అంతకంటే కొన్ని వేల రెట్లు ఈ గురువులు ఉచ్చ స్థాయిలో ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్ కంటే. ఉదాహరణ అర్థమైందా? అంటే ఆ గురువులు మనతో మాట్లాడే ప్రసక్తే లేదు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళే మనతో మాట్లాడలేదు. అంటే గురువులు మనకు చేయగలిగేది ఏంటి అంటే, ఒక ప్రణాళిక ఎంచి కూలి వాళ్ళకి ఎలాగైతే నువ్వు ఈ రాయి తీసి అక్కడ పెట్టు, ఈ కుర్చి తీసి అక్కడ పెట్టు అని ఎలా చెప్పగలరు, అంతే చెప్పగలరు మనకి. అది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కరిస్తే వచనం తవ, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నువ్వు ఎందుకు చెప్పావో అనేటటువంటి ఆలోచన నేను రానివ్వను అనేటటువంటి మానసిక స్థితి ముందు మీకు రావాలి. మనం గురువుల యొక్క ప్రణాళిక అర్థం చేసుకున్నాం, అర్థం మనం యూ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఒక అరవిందో కానీ. సో గ్లాడెక్స్కి కానీ గురువులు చెప్పింది చేశారంటే వాళ్ళకి తెలియదు, అరవిందోకి కూడా తెలియదు గురువులు ఏం కోరుతున్నారో, శివాంశర్ మహాచార్య కూడా తెలియదు, అంతేత సుద్ధి స్థాయి కూడా తెలియదు, క్రైస్ట్ కూడా తెలియదు, లార్డ్ దైవీ లీడర్ వెంకటస్వామి అనేవాడు పైవాళ్ళు ఒప్పుకోరయ్య. అలాంటి మానసిక స్థితి మేము ఈ పనిలో తెచ్చుకుంటాము అనుకునేటటువంటి వాళ్ళు మాకు ఎవరైనా దొరుకుతారా ఈ మూడు రోజుల్లో? అది నాకు కావాలి, అటువంటి వ్యక్తులు కావాలి. మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడటానికి టైం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని నేను చింతపరుస్తాను. అది ఎందుకంటే కూలీ వాళ్ళు కావాలని నేను అడిగితే, నేను కూలీ పని చేస్తాం అంటే నేను కూలీ పని చేస్తామని తెలివైన వాళ్ళు రాదు. నాలాంటి శ్రీనివాస శర్మ ఆచార్య లాంటి కర్మ మూర్ఖులు ఎవరో ఉంటారు, వాళ్ళకి బుర్ర ఉపయోగించుకోవాలని ఉండదు. కనుక నేను కూలీ పని చేయడానికి రెడీ అంటున్నాం. మరి అలాంటి కూలీ పని నేను చేస్తాను అంటున్నాను కనుక, నా బాధ్యత నా బరువుని కూడా పంచుకునేటటువంటి కూలీ వాళ్ళు ఎవరైనా దొరుకుతారా? ఆ కూలీ వాళ్ళు చేయవలసినటువంటి ప్రణాళిక ఇది. ఇది గురువులందరి చరిత్రలో చదివి శ్రీరామ శర్మ ఆచార్య, అరవిందో, దత్త చరిత్రలు అదంతా చదివిన తర్వాత ఐకే కైమని అని ఇందాక నేను చెప్పేనే 2 కోట్ల సంవత్సరాలు బట్టి ఒక సంస్థ ఉన్నది అని, ఆ సంస్థలో అతను కూడా ఒక కూలీవాడు. అతను రాసినటువంటి ఒక పుస్తకం ఆధారంగా, నేను చదివిన గురు చరిత్రల ఆధారంగా ఇన్నేళ్ల బట్టి మీతో నాకు ఉన్నటువంటి పరిచయాన్ని ఆధారంగా మీకు నాకు ఉన్నటువంటి రిలేషన్షిప్, మీరేం చేయగలరు, నేనేం చేయగలను, మనం ఏం చేయగలము, నాకు అవగాహన ఉంది కదా, దాని ఆధారంగా ఈ పుస్తకాన్ని తయారు చేశాను. కానీ పుస్తకము కేవలం స్కెలిటన్ మాత్రమే, దీంట్లో మీరు మాంసం నింపాలి, రక్త నాళికలు నింపాలి, నర్వస్ సిస్టమ్ తీసుకురావాలి, దందరాలు ఉంటే అని చెప్పి రీసరిస్తారు ప్రాణం పోయాలి దీనికి. అంచేత నేను చదివి ఇందులో ఉన్నటువంటి భావాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 14వ తారీఖు 3 గంటల నుంచి మనము ఈ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ లోపల, ఆంధ్రేతర రాష్ట్రాలలో జనవరి నుంచి అమలు చేయగలిగితే ఓకే, లేకపోతే ఈ జనవరి నుంచి కంబైన్డ్ కార్యక్రమానికి ఫస్ట్ ఆ తీవ్రమైనటువంటి నిర్ణయంతో ఉండండి. మనం అనవసరంగా శాతకాంతానికి వెంపర్లాడదు. కానీ స్నాతకాలంలోని ముందే చేతులైతే మనం ఈ రెండు మూడు నెలలు అవస్థపడదాం. అవస్థపడటానికి కావలసినటువంటి ప్రణాళిక నేను మీకు ఇస్తున్నాను. ఈ ప్రణాళికకి ఆధారంగా మీరు స్వంతంగా ప్రణాళికలు ఏదైనా వేసుకుని నాకు చెప్తే నేను అందులో పాల్గొందుకుంటాను. నేను ప్రణాళికలు వెయ్యను, చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి అది కండిషన్, మీతో నాకు మధ్య ఉన్నటువంటి కండిషన్, నేను ఇన్నేళ్ల బట్టి మిమ్మల్ని సంపాదించుకున్నాను, నేను నా జీవితం వేస్ట్ అయిందని నేనే అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మాట నేను అంటాం వల్ల నేనేదో బాధపడిపోతున్నాను, నేనేదో చెయ్యలేకపోయాను అనేటటువంటి అపోహ నాకు లేదు. నేను ఆంధ్ర వచ్చినప్పుడు మాకు చెప్పబడింది ఏంటి అంటే, ఒక 1000 మంది గాయత్రి పరివార వాళ్ళు దొరికితే చాలు అని. ఖచ్చితంగా నేను చెప్పగలను, 1000 మంది కంటే చాలా ఎక్కువ మంది గాయత్రి పరివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అంతేకాదు, నేనే శాతకాని వాళ్ళలాగా నిరాశతో నో అంటే లేదు, కానీ ఏ వ్యక్తి అయినా కొంత చేయగలరు. నేను కొంతమంది మన నాతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడితే 1000 మంది ఏంటి మాట్లాడారు, గ్యారంటీగా 20-30 వేల మంది గాయత్రి పరివార వాళ్ళు ఆంధ్రాలో ఉండి ఉంటారు. సో ఐఎమ్ హ్యాపీ. 1000 అంటే 30 ఏంటంటే 100,000 ఓకే, కానీ ఆశ ఉంటుందే ఇక్కడ ఎందుకు ఆగాలి. ఇంత చేసినటువంటి వాళ్ళు, హిమాలయాలలో ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ మొత్తం పృథ్వీ గ్రహాన్ని శాసిస్తోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పొలిటికల్ అప్రీవల్స్ అన్ని కూడా అక్కడ వల్ల జరుగుతున్నాయి తప్ప వీళ్ళ తెలివితేటల వల్ల జరగటం లేదు అన్నది అర్థం చేసుకోండి. పొలిటీషియన్స్, సైంటిస్ట్ ఏమనుకున్నా అనుకోనివ్వండి, నా మూర్ఖత్వం ఏంటి అంటే, ఒక సైంటిస్ట్ ఏదైనా కనిపించినా, ఒక పొలిటీషియన్, ఒక రాష్ట్రం కావాలి, ఒక దేశం కావాలి, ఒక దేశం స్వతంత్రం అవ్వాలి, ఇంకో దేశం మీద ఆక్రమణ చేసినా ఖచ్చితంగా అది వాళ్ళు తెలివితేటలు కావు. కేవలము వాడు తోలు బొమ్మ వలె హిమాలయాలలో ఉన్నటువంటి ఆ గురు సత్తా యొక్క ప్రతినిధులు ఎలా ఆడుస్తున్నారో అలా ఆడుతున్నారు. మహాభారతంలో మాయాబజార్లో మరి నిజమైన కథో అబద్ధమైన కథో నాకు తెలియదు, కానీ అర్జునుడి కంటే శ్రీకృష్ణుడికి ఇష్టం ఎవరైన వాడు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకంటే పరమ స్వార్థ పరులు గురువులకి ఖచ్చితంగా పనిచేయగలరు, మంచివాడు గురువుల పని చేయలేదు. ఎందుకంటే వాడు వాడు మంచితనాన్ని కాపాడుకోవటంతోనే వాడు టైం ఏం జరుగుతుంది. పెద్దవాడు స్వార్థ పరుడు ఎలా ఆలోచిస్తాడో గురువు ప్రెడిక్ట్ చేయగలరు, అది స్వార్థం ఉంది కదా. కానీ మంచివాడు భగవంతుడు తెలియదు, వాడికే తెలియదు వాడు ఏం చేయబోతున్నాడు అని. నాకే డౌట్ ఇవాళ రాత్రి తర్వాత నేను పొద్దున్న నాకు కనిపిస్తారో కనిపించరు, మాకు కావాల్సిన సుఖాలు లేవండి, మాకు కావాల్సిన ఆహారాలు లేవండి, మీరేమో అదంటున్నారండి ఇదంటున్నారండి, మాయమైపోతే మాయం అయిపోండి, నేనే ఉందంటే నేను దానికి కూడా రెడీ ఉంటున్నాను. మంచి వాళ్ళ మనస్తత్వం నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే మంచి వాడిగా నటించి 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 ఆ నటనలో మీద వచ్చాను. మంచివాడిని మాత్రం నేను ఖచ్చితంగా కాదు, కానీ నన్ను 10 మందికి కనిపించే మంచివాడిగా కనిపించాను కదా, అంటే ఆ మంచివాడిగా నటించటంలో మరి అలానే నటిస్తున్నాను నేను. అందులో నటన ఏంటి, ముఖ్యభాగం ఏంటి అంటే మనం రేపు ఏం చేయబోతామో తెలీదు, తెలుస్తును అన్నారు అనుకోండి మీరు మంచివాడు కాదు. అదే అర్థమైందా, నేను చెప్పింది అనుభవం మీకు. అంచేత ఈ సమావేశం యొక్క అసలైనటువంటి ఉద్దేశము ఈ కల్ప సాధన ధ్యాన యజ్ఞ శిబిరాలు నిరంతరము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో అక్కడ జరుగుతూ ఉండాలి, ఇక్కడతో ఆగిపోకూడదు. కానీ ఈ ధ్యాన యజ్ఞము కల్ప సాధన శిబిరాలు 1 రోజు 3 రోజుల శిబిరాలు కావు, ఇది కేవలం ఇంట్రొడక్షన్. ఈ 3 రోజుల్లో ఇలా ఉంటుంది కల్ప సాధన శిబిరం అని ఒక ఇంట్రొడక్షన్ ఇస్తున్నాం. ఈ ఇంట్రొడక్షన్ ఆధారంగా ఇదే టైం టేబుల్తో మీరు 4 రోజుల పాటు మీ మీ ఊళ్ళల్లో ఈ కార్యక్రమం జరపాలి. టైం టేబుల్ మారేది ఏంటి, టెక్స్ట్ బుక్స్ మారుతాయి. ఇది కేవలము మన విషయాలు చర్చించుకోవటానికి అనువైనటువంటి టైం టేబుల్ పుస్తకాలు పెట్టుకున్నాం. మీరు మాత్రము ఆ ట్యాంప్లెట్ రెడీ అవుతుంది అనుకుంటాను. నేను మొత్తం మీద ఒక 70 ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయనుకుంటాను, అన్నీ కలిపి టెక్స్ట్ బుక్స్, ఎడ్యుకేషన్ బుక్స్, స్పేషల్ మెటీరియల్ బుక్స్, రిసర్చ్ బ్యాచ్ బుక్స్, 32 ఉపనిషత్తులు, లేడీ సొరీ బుక్స్, అలాగా ఇవన్నీ కూడా కల్ప సాధనలో మనం చర్చించుకోవాల్సినటువంటి పుస్తకాలు. కానీ హైదరాబాద్ లో వాటిలో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ ఒకసారి బుక్ చూశారు కనుక మెనీ మ్యాన్షన్స్ బుక్ ని మీరు టెక్స్ట్ బుక్ గా పెట్టుకుని ఒక నెల రోజుల పాటు చదవచ్చు. కానీ దాంతో పాటు శేషాద్ర సొసైటీకి సంబంధించిన కర్మ మీద ఉండేటటువంటి ఇంకో 2-3 పుస్తకాలు మనం స్టడీ మెటీరియల్ గా నెల రోజుల పాటు చదువుకుంటాం. ఇంతట ఈ కార్యక్రమం స్వాధ్యాయ కార్యక్రమం, అధ్యయన కార్యక్రమం ఇంకా నిరంతరము జ్యోతిస్తే జ్యోతి జరేలాగా ఎక్కడో అక్కడ వీళ్ళకి 10-15 ఊళ్ళల్లో ఒకేసారి, ఇదంటే ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో చేస్తుంటాం సార్, అదే అర్థం చేసుకోండి కల్ప సాధన జ్ఞాన యజ్ఞాలు. సరే మాస్టర్ మీరు వస్తారా? నేను వాళ్ళు నా గురికి రాసింది ఇది చెప్తున్నాను ఎలా చేసుకోవాలో, అలా చేసుకోవటం నేను మొదలైంది చివరి రోజుల్లో. కానీ మొదటి రోజుల్లో కానీ మీకు మాస్టర్ వచ్చి చెప్తే వీళ్ళు బాగుపడతారేమో, వీళ్ళకి బాగా అర్థం అవుతుందేమో అనిపిస్తే ఆలోచించుకోండి. కానీ నా కోరిక ఏంటంటే ఈ కల్ప సాధన శిబిరాలకు నన్ను పిలవకండి. ఈ కల్ప సాధన శిబిరాలు మీరు చేసుకోండి, రేపు ఎల్లుండిలో మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది ఎలా చేసుకోవాలి. ఏంటి కల్ప సాధన శిబిరంలో ముఖ్య ఉద్దేశం? ఒక నెల రోజుల పాటు ఆహార నియమాలు పాటించడం. అది నేను మీకు చెప్పాను ఆహార నియమాలు, ఆ ఆహార నియమాలు మీరు పాటించాలి. సహస్ర గాయత్రి సామూహికంగా పొద్దున్న సాయంత్రం చేసుకోవటం ఒక నెల రోజుల పాటు, ప్రాణాయామాలు చేసుకోవటం, పుస్తకాలు చదువుకోవటం. మరి నెల రోజుల పాటు ఆఫీసుకి సెలవు పెట్టి రావాలా అక్కర్లే, మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ కింద పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ చెప్పే క్లాస్ని మీరు స్వాధ్యాయం కింద మార్చుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు నేను అవర్ గోల్ గురించి ఏంటో చెప్తున్నాను, కానీ మీరు ఆ 30 రోజుల క్లాసుల్లో ఆ పుస్తకాలు చదువుతారు. ఇంకా పొద్దున్న సాధన చేసుకుంటారు, సాయంత్రం పుస్తకాలు చదువుతారు, నో ప్రాబ్లం కదా. టైం టేబుల్ అడ్జస్ట్ అయిపోయింది కదా. ఆహార నియమాలు మాత్రం రోజల్లో పాటిస్తారు. ప్రాణాయామాలు ఆసనాలు ఒక పూట మాత్రమే చేసుకుంటారు, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 24 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఒకసారి ఆసన ప్రాణాయామాలు చేశాక రెండోసారి ఆసన ప్రాణాయామాలు చేయడానికి 24 అవర్స్ గ్యాప్ ఉండాలి. అంటే కొంతమంది మార్నింగ్ సెషన్ లో చేసుకోవచ్చు, ఈవినింగ్లో ఉండి కొంతమంది ఈవినింగ్ సెషన్ లో చేసుకోవచ్చు. మేము 2 పూట్ల ఆసన ప్రాణాయామాలు వేస్తాం అనేవాళ్ళు నెల రోజులు వేయండి, 2 రోజులు 3 రోజులు అది అర్థం చేసుకోవడానికి ఓకే, 2-3 డేస్ ఓకే. కానీ రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ మీరు చేసుకోవాల్సినటువంటి పని లేదు. చేసుకుంటే ఏమవుతుంది, మంచిగా జరుగుతుంది. కానీ గంటన్నర టైం ఉందే, ఆ టైం మీరు స్వాధ్యాయానికో దానికి ఉపయోగించుకోవచ్చు. క్లియర్? ఎంత మీరు ఆల్రెడీ రేపు 14వ తారీఖు మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే ఈ శిబిరాల యొక్క డీటెయిల్ మా ఊళ్ళో మేము తెప్పిస్తాం, మా ఊళ్ళో మేము తెప్పిస్తాం, మా ఊళ్ళో మేము తెప్పిస్తాం. ఇది చూస్తే మనుషులు వస్తారా? వస్తే వస్తారు, లేకపోతే రాదు. కాకపోతే మీరు ఒక్కళ్ళు చూసిన చదువుకుంటారు, మీరు ఒక్కళ్ళు ప్రాణాయామం చేసుకుంటారు, మీరు ఒక్కళ్ళు ఆహార నియమాలు పాటిస్తారు, వస్తే అందరూ తెలుసు వాటి. అంతట వాడెవడో రాలేదు, వీడెవడో రాలేదు కనుక మేము పెట్టలేదు అనడానికి మీకు వీలు లేదు. మీరు పెట్టకపోతే అన్ని ఊళ్ళ నుంచి సాధకులు రావాలి, మాట్లాడి మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి చెప్పుకుని హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లో అయితే సెకండ్ ఉన్న వాళ్ళకి చెప్పుకోండి. లేకపోతే 2 గంటలు 3 గంటలు మీకు ప్రయాణం చేసుకుని వెళ్ళడానికి టైం సరిపోదు కనుక కామన్ సెన్స్ ఉపయోగించుకోండి. అండ్ క్లియర్ ఏం చేయాలి, మీరు కల్ప సాధన జ్ఞాన విద్య శిబిరాలని దీనికి పేరు పెట్టారు. శిబిరం 1, శిబిరం 2, శిబిరం 3 అని ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో ఎన్ని శిబిరాలు నిర్వహించారు తెలుసుకోండి. డిసెంబర్ 26 లోపల ఎన్ని శిబిరాలు జరుగుతాయి అన్నది మీరు ఇప్పుడు ఆలోచించుకోండి. ఇవాళ మీకు చెప్పింది మీరు ఖాళీగా కూర్చో మీకు చెప్పింది డిస్కస్ చేసుకోండి అందరూ కూడా. మేము చిన్నవాళ్ళమే మొదటిసారి వింటున్నాం, మాకు దీని గురించి అవగాహన లేదు. మీకు చెప్పింది అర్థమైంది కదా ప్లాన్. అక్టోబర్ 14వ తారీఖున ఆ ప్లాన్ మనం చర్చించుకుందాం, డేట్స్ నిర్ణయించుకుందాం, ప్లేసెస్ నిర్ణయించుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ కల్ప సాధన శిబిరాలు ధ్యాన యజ్ఞ శిబిరాలు. ఇప్పుడు ఈ 3 రోజుల్లో నేను చెప్పబోయేది నా కార్యక్రమాల గురించి నేను చెప్తున్నాను. మీరు ఎటువంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చు, దానికి ఆంక్ష లేదు. మీరు ఒక సంస్థ డెవలప్ చేసుకోదలుచుకున్నారు, ఒక సంస్థాగతంగా మీరు ఎదగదలుచుకున్నారు, ఎదగండి. ఏమొద్దంటే మీరు చెప్తున్నారు కనుక మేము ఇదివరకు మొదలెట్టిన కార్యక్రమాలన్నీ బంద్ చేసేయాలా? బంద్ చేసేయాలి, ప్రారంభంలో వాళ్ళు ఉన్నారు. ఈ ధ్యాన యజ్ఞము, ఈ కల్ప సాధనలో ఆహార నియమాలు ప్రాణాయామాల వరకు తీసుకుంటారు. స్వాధ్యాయం వచ్చేసరికి సరైనందో తీసుకెట్టుకుంటారు. రామకృష్ణ పరమహంస గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఆహార నియమాలు ఎక్సర్సైజెస్ ప్రాణాయామాలకి ఇవి నేర్చుకుంటారు. స్వాధ్యాయం వచ్చేసరికి అర్థమైంది కదా, అంటే ఏ మార్పు ఉండదు. కేవలము వ్యక్తిగత జీవితంలో తీవ్రత తెచ్చుకోండి. నేను కోరుకుంటున్నది, నేను చేయడానికి ప్రయత్నిస్తున్నది కూడా అదే. నా జీవితంలో నేను ఏ ఊళ్ళో ఎప్పుడున్నా కూడా ఇదే టైం టేబుల్ రన్ అవుతుంది. ఇదే టైం ఇప్పుడు మీకు ఏ టైం టేబుల్ అవుతూ ఇచ్చానో అదే టైం టేబుల్ రన్ అవుతూ ఉంటుంది నా వ్యక్తిగత జీవితంలో. 10 మంది ఉంటే మీకు చెప్తాను, 10 మంది లేకపోతే నేను చదువుకుంటాను. టైం టేబుల్ మాత్రం మార్చుకోను, ఆహార నియమాలు మార్చుకోను. అప్పుడు ఏమవుతుందో మీకు అర్థం అవుతుందా? రోగరహితమైనటువంటి శరీరము నేను కాదు, నేను ఆత్మని, నాలో ఈథరిక్ బాడీ ఒకటి ఉన్నది, అది మృత్యుని దాటి జీవిస్తుంది అనేటటువంటి భావన కలిగినటువంటి వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. మోస్ట్ కష్టం కాదు, మీ ఆచరణ రావాలి, మీరు అలా మారాలి. కానీ మారటానికి కూడా 1 రోజు 2 రోజుల్లో మీరు మారిపోతారని కంగారు పడకండి. నేను అనేక సార్లు ఇచ్చిన ఉదాహరణ మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. 8వ క్లాసులో టైం టేబుల్ వేసి జీవిద్దాము అని నిర్ణయించుకున్నాను. ఈ రోజు వరకు నేను కరెక్ట్ టైం టేబుల్ ప్రకారం జీవించలేదు. నేను అనుకున్న టైం టేబుల్ ప్రకారం జీవించలేదు. కానీ టైం టేబుల్ వేసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే ఇన్ని విషయాలు నేను చదవగలిగాను. టైం టేబుల్ వేసుకోలేదు అనుకోండి, అసలు మీరు ఏమీ చేయలేదు. ఎలా అర్థమైందా? అంటే మేము టైం టేబుల్ వేసుకున్నాం మాట్లాడు, మేము చేయలేకపోయాం మాట్లాడు, ఏం పడుతుంది, నో ప్రాబ్లం. మొదలెట్టండి, పడతాం లేస్తాం పక్కన నడక నేర్చుకోవటం అంటే కదా. నడుస్తూ ఉంటాం పడిపోతూ ఉంటాం. పడిపోయాను కనుక నేను నడవను అంటే వాడికి చచ్చిన జీవితంలో నడకరాదు. అంచేత నిరాశ నిస్పృహలు అసలు వద్దు. మీకు చేయలేము, మాకు కాత కాదు అని కల్పించండి. ధ్యాన యజ్ఞ కల్ప సాధన శిబిరాలు నిర్వహిస్తాం, అందరికీ చెప్తాం. వస్తే ఓకే, లేకపోతే నువ్వు ఒక్కడికి చేసుకో నీ ఇంట్లో. ఒక్కడికి తీసుకోవడానికి ఏంటండి? మీ 10 మంది స్నేహితుల్ని పిలుచుకో, మీ ఇంట్లో పెట్టుకో. పెద్ద హాలు, కళ్యాణ మండపాలు అవి ఏం అవ్వలేదు. అర్థమైందా? చిన్న చిన్నగా మొదలెట్టండి. కానీ మొదలెట్టండి. ఇంకా అవర్ గోల్ మొదటి పారాగ్రాఫ్ చూడండి, ఇంటెలిజెన్స్ ఎట్ వర్క్ బిహైండ్ బోల్డ్ లెటర్స్ ఉంది లేదా మీకు, మరి వాళ్ళకి లేని వాళ్ళకి మధ్య ఇప్పుడు లేదు. మరి ఏం చేస్తామండి మేము? అది కాదమ్మా, క్లాస్ వైజ్ డిస్కస్ చేస్తానని తెలిసాక అవకాశం ఇచ్చాను నీకు. ఉంటాను కదా మరి అందరికీ. ఉన్నది 3 రోజుల ప్రోగ్రాము, అందులో 1 రోజు లేదు. కూర్చో, ఇది అర్థం అవుతుందా మీకు? ఎంత ఆలోచన రహిత స్థితిలో ఉంటాను అది నేను చెప్తున్నాను. మనం బుర్రలని పనిచేయాలి. ఇది మనం డిస్కస్ చేసుకోవాలి. 7 to 9 అని ఎంతమంది తెలుసు? ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు కదా, చెయ్యొచ్చిన వాళ్ళకి తెలియదన్నా తెలుసా? ఇది డిస్కస్ చేస్తాను నేను సాయంత్రం 7 to 9 అని ఎంతమందికి తెలుసు? మరి తెలిసినప్పుడు దీనికి కావాల్సిన పుస్తకాలు కావాలని కార్యకర్తలను అడగాలి కదా. పాపం కార్యకర్తలు కొంచెం తెలియదు నేను చెప్పబోతున్నాను. వాళ్ళు ఎక్కడో ఇంకో ఊరు నుంచి వచ్చారు, వాళ్ళు ఇంకో ఊరు నుంచి వచ్చారు. మీరు ఈ ఊళ్ళు వారి మీకు తెలుసు. ఇందుకు చెప్తున్నాను అర్థమైందా? ఇలాంటి వాళ్లతో గురువులు ఏం పని చేయగలరు? నిరాశ పడకండి. ఇది మన బలహీనత. ఈ బలహీనతను మనం కరెక్ట్ చేసుకోవాలి. ఉద్యమంలో అందుకు ఈ క్లాస్ ఉంటా పద్ధతి ప్రకారం పెళ్లి కార్డు ఖర్చు వేస్తే మనం 50 మందిని పిలుస్తామంటే 500 మందికి ఇస్తాం. రారని తెలిసిన వాళ్ళకి కూడా ఇస్తాం కదా. మనం ముందే తెలుసు వీడు రాదు అని. ఈ ఎవరి గోలులో మొట్టమొదట మీకు ఇవాళ ఎవరో ఒకళ్ళు వెళ్ళి ముందు ప్రొఫెసర్ చేయించుకురండి. ఎవరో ఒకళ్ళు వెళ్ళి అందరూ పరిగెత్తకండి అమ్మా. ఒకళ్ళు వెళ్ళి ఎంతమంది కావాలి చేతి పెట్టండి. ఎంత అవుతుందమ్మా ఇది? ఎంత? 5 రూపీస్? 9 రూపీస్ ఇచ్చేయండి. చేయించుకొచ్చేస్తాడు ముందేమని ఇచ్చేస్తారు కదా. కావాల్సిన వాళ్ళు డబ్బు ఇచ్చేయండి ముందు. 9 రూపీస్ బాగుందా బాగులేదా కాదు. నేను తక్షణం రియాక్ట్ అవుతాను నేర్చుకోవాలా? భలే కూర్చుని ఉంటారే నేను తెలుసుకుందా. ఎవరో ఒకళ్ళే వెళ్ళండి, అది ముందు వెళ్ళకాలే. హెల్ప్ కావాలంటే ఒకళ్ళని తీసుకెళ్ళి. ఎన్ని కావాలో చూసుకోమ్మా, పెద్ద చూడదు, ఎక్కువ అయితే పర్వాలేదు.
ఓకే. అలాగే సార్, దేవ సంస్కృతి జనావాసి అన్ని సాధించి అత్యంత
దేవ సంస్కృతి దిగ్విజయ వాహిని అంటే కాదు, దేవ సంస్కృతి దిగ్విజయ వాహిని చూడలేవు. ఇది పార్వతి గారు ఇక్కడ ఏంటి ఓడదేవా ఏం రాయాలి చూడు, ఇక్కడ ఇక్కడ చిన్న స్వామి నువ్వురా, నువ్వు చూడు, మీరందరూ చూడండి, దేవ సంస్కృతి దిగ్విజయ వాహిని ఇక్కడ ఏం రాయాలి, ఓడదేవా ఓడదేవు అదేదో కరెక్ట్ చెప్పండి, అది నీట్గా అది మళ్ళా కరెక్ట్ చేసేటట్టు అవ్వకూడదు, మీరు ఆలోచించుకోండి, ఇది ఆ వెనకాతలు వచ్చింది అర్థమైతే కదా, అంతేదో అది మీరే చెప్పాలి, అది నాకు ఐడియా లేదు, అది అడిగి పాలేమా వాట్ ఎవర్ ఇది సహ్యాద్రి దత్తాచార్యము అడిగి పాలేదు, నేను చెప్పింది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ రాయండి, నాకు తెలియదు కదా మిమ్మల్ని అడిగేది, లేకపోతే నేను చెప్పేసాను, దేవ సంస్కృతి దిగ్విజయ వాహిని, దేవ సంస్కృతి దిగ్విజయ వాహిని, అయితే అందరికీ కలెక్షన్ కింద ఆ వర్క్ అయిపోయింది కదా, ఇంకా ప్రింటే వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేద్దాం, ఈ లోపల చదవండి, ఇంకంటే మనకు ఉన్నది ఇవాళ రేపే, ఇది మాత్రము మీరు అందరూ కూడా తీసుకోండి, చదువుకోండి, మనమే చేసుకోండి, ఇది మీ బైబుల్, నేను చెప్పింది కాదు, ఇది 2 కోట్ల సంవత్సరాలు బట్టి హిమాలయాలలో ఉన్నటువంటి గురు ప్రణాళికలు తెలుసున్నటువంటి వ్యక్తులు రాసినటువంటి, నాకు నా గురువు గారితో వాళ్ళతో సంబంధం ఉంది, మీతో సంబంధం ఉంది, మనం అందరం కలిసి చేయగలిగేటటువంటి మాటలు చేతలు కార్యక్రమాలు వివరణ ఇక్కడ రూపొందించాను. నో వన్ హూ అబ్జర్వ్స్ ఈవెన్ క్యాజువల్లీ ద వర్కింగ్స్ ఆఫ్ నేచర్ can doubt that there is some kind of intelligence at work behind the natural phenomena. Interesting, isn't it? Science is interested only in investigating these natural phenomena, but is not concerned with the question whether there is a plan behind them. సృష్టిని మనం చూస్తున్నప్పుడు ఒక విషయం మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది, ఈ సృష్టి వెనకాతలో ఒక ఇంటెలిజెన్స్ ఉన్నది, ఒక బుద్ధి పనిచేస్తుంది, సూర్యుడి యొక్క చిత్రీయగమనం, విత్తనాలు ఏ చెట్టు విత్తనాలు ఆ చెట్టు విత్తనాలని ఇస్తుంది, అదే మళ్ళీ మళ్ళీ సైక్లిక్ ప్రాసెస్ లో తిరుగుతుంది, ప్రతి చోట కూడా ఒక దివ్యమైనటువంటి ప్రేరణ, ఒక దివ్యమైనటువంటి బుద్ధి ఇంటెలిజెన్స్ పనిచేస్తోంది అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఈ పాయింట్ అర్థమవుతుందో మీకు ప్రకృతిలో డౌట్ అనమాట, ఇందులో ఏం డౌట్ లేదు కదా, నేను చెప్పిన పాయింట్ గురువులు ఏం చెప్తున్నారు అంటే సైంటిస్ట్ ప్రకృతిలో ఉండేటటువంటి నియమాలను పట్టుకుంటున్నారు, బాటనిస్ట్ చెట్లలో ఉన్నటువంటి నియమాలు పట్టుకుంటున్నారు, జువాలజిస్ట్ ప్రాణులలో జంతువుల్లో ఉన్నటువంటి ఈ నియమాలను పట్టుకుంటున్నారు, ఫిజిసిస్ట్ పదార్థంలో ఉన్నటువంటి ఈ నియమాన్ని పట్టుకుంటున్నారు, కెమిస్ట్రీ వాళ్ళు పదార్థము పదార్థము ఒకదాని మీద ఒకటి చర్య జరపకుంటే ఏం జరుగుతుందో పట్టుకుంటున్నాడు, కానీ సైంటిస్ట్ అందరిలోకి కూడా ఒక పెద్ద కాంక్రీట్ గోడ, ఏంటి అంటే ఆ కాంక్రీట్ గోడ ఇవన్నీ నియమానుసారం ఎందుకు ప్రవర్తిస్తున్నాయి అన్న దానికి వాళ్ళు ఆలోచించటం లేదు, జవాబు అడగటం లేదు, అర్థమైంది కదా, ఉప్పు ఉప్పుగానే ఉంటుంది, కర్పూరం కర్పూరం లాగే ఉంటుంది, అందులో డౌట్ లేదు, కానీ కర్పూరం కర్పూరం లాగే ఎందుకుంటుంది, ఉప్పు ఉప్పగానే ఎందుకుంటుంది, ఫలానా పదార్థము ఫలానా పదార్థం మీద పడినప్పుడు కొన్ని చర్య జరుపుకుంటాయి కొన్ని చర్య జరుపుకోవు, ఎలక్ట్రిసిటీ ఉంది, రబ్బర్తో పట్టుకుంటే షాక్ కొట్టదు,
కండక్టింగ్ మెటీరియల్ తో కొడుతుంటే షాక్ కొడుతుంది. ఎందుకు అలా జరగాలి? అంత శక్తి, ఎలక్ట్రిసిటీ చాలా గొప్ప శక్తి, కానీ అన్ని లక్షల లక్షల వోల్టేజీలో ఉన్నటువంటి ఆ గొప్ప కరెంట్ని కూడా సఫిషియెంట్లీ స్ట్రాంగ్ గ్లౌజ్ వేసుకుని రబ్బర్ గ్లౌజ్ వేసుకుంటే అడుకోవచ్చు నువ్వు దాంట్లో. ఇది ప్రకృతి నియమాలే కదా. అంటే రబ్బర్కి ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయగలిగేటటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నట్టేగా, కర్రకి ఎలక్ట్రిసిటీతో షాక్ కొట్టకుండా ఉండేటటువంటి తెలివితేటలు ఉన్నట్టేగా. అలాగే బంగారం కానీ వెండి కానీ దానికి కానీ తన ద్వారా ఎలక్ట్రిసిటీని పోనిచ్చేటటువంటి గుణం ఉన్నట్టే కదా. ఇది మీకు స్పష్టంగానే అర్థమవుతుంది కదా. ఈ గుణాలు వాటికి ఎందుకు వచ్చాయి? ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు సూర్యుడిలాగే ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? వాయువు వాయువులాగే ఎందుకు ప్రవర్తిస్తోంది? వేడి వేడిలాగే ఎందుకు ప్రవర్తిస్తోంది? కాంతి కాంతిలాగే ఎందుకు ప్రవర్తిస్తోంది? దీనికి సైంటిస్టుల దగ్గర జవాబు ఇచ్చింది. ప్లస్ సైంటిస్టులు దాని గురించి ఆలోచించటం కూడా లేదు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దట్ దేర్ ఇస్ ఎ ప్లాన్. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. అకల్టిజం నోస్ అండ్ ఎన్ష్యూర్ దట్ దేర్ ఇస్ ఎ ప్లాన్ అండ్ దట్ ఈచ్ యూనిట్ ఇన్ దిస్ వాస్ట్ స్కీమ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. The knowledge concerning these ultimate problems lies beyond the scope of human intellect, and only those who can dive deep into the unfathomable ocean of knowledge can know directly something of this supreme secret. Adhanya? Indukunadu? Akalpita. ఇక్కడ మూడు రకాలైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు అని గుర్తుంచుకోండి. సైంటిస్ట్, ఫిలాసఫర్, ఫకల్టిస్ట్. ఫిలాసఫర్స్ నే మిస్టిక్స్ అని కూడా అంటూ ఉంటాం ఇంగ్లీష్ భాషలో. మన సంస్కృతంలో మన భాషలో మాట్లాడుకోవాలి అంటే వైజ్ఞానికులు, దార్శనికులు, తాంత్రికులు. తాంత్రికుల గురించి చెప్తున్నారు ఇక్కడ గురువులు. తాంత్రికం అనేటటువంటిది ఈనాడు ఒక అసహ్యకరమైనటువంటి మాటగా మారింది. కానీ తాంత్రికము అనేటటువంటిది చాలా గొప్ప శక్తి, మిస్యూజ్ అయిపోయింది వేరే విషయం. అంటే ఇక్కడ అకల్టిస్ట్ అంటే తాంత్రికులు. అకల్టిజం నోస్ అండ్ ఎస్క్యూర్. నోస్ అంటే ఎస్క్యూర్స్ అంటే మీకు తన తరఫున హామీ ఇస్తుంది. ఏమని? దట్ దేర్ ఈజ్ ఎ ప్లాన్. ఈ సంపూర్ణ సృష్టి వెనకాల ఒక ప్రణాళిక ఉన్నది, ఒక దైవీ ప్రణాళిక ఉన్నది అని సైంటిస్ట్ ఎలాగైతే ప్రకృతిలో పదార్థానికి నియమాలు ఉన్నాయని చెప్తున్నారో, ఈ తాంత్రికులు, మన ఋషులు, మహర్షులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే, ఈ సృష్టి వెనకాల దేర్ ఈజ్ ఎ ప్లాన్, ఒక దైవీ ప్రణాళిక ఉన్నది. అంతేకాదు, దట్ ఈచ్ యూనిట్ ఇన్ దిస్ వాస్ట్ స్కీమ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. మీరు మన వరకే ఆలోచించుకుందాం. అక్కడ జనరల్ గా చెప్పాడు ఎవ్రీ యూనిట్, అంటే మనమందరము కూడా ఆ విశేషమైనటువంటి దైవీ ప్రణాళికలో ఒక భాగాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. అర్థమైందా మీకు? అంటే మీకు, నాకు, మానవ జాతిలో మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆ దైవీ ప్రణాళికలో వాళ్ళదైనటువంటి ఒక విశిష్టమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత ఉన్నది. అంటే ఈ క్లాస్ ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో నేను మీ నుంచి ఆశించేది ఏంటి అంటే, మీ పాత్ర మీరు అర్థం చేసుకుని మీ పాత్ర పూర్తిగా దైవీ ప్రణాళికలో పోషించాలి. దానికి సమాజం యొక్క నియమాలు, చుట్టుపక్కల వాళ్ళ నియమాలు, పొలిటీషియన్స్ చెప్పే నియమాలు, నేను హిందువుని కనుక హిందువులు చెప్పే నియమాలు, నేను ముస్లింని కనుక ముస్లిం చెప్పేటటువంటి నియమాలు మీకు అనవసరము. ముందు అది మీకు అర్థం అవ్వాలి, ఇందుకు రమ్మన్నాను. ఆల్ దీస్ రూల్స్ ఈనాడు మతాల పేరిట కాని, యోగ విద్య పేరిట కాని, ధర్మం పేరిట కాని, ఆధ్యాత్మికత పేరిట కాని, ఏ గురువు ఏది చెప్తున్నా కూడా అవన్నీ కూడా మనకి సంబంధించినంత వరకు ఉపయోగపడవు. మనకి సంబంధించినంత వరకు, ఎందుకంటే మనము ఒక చెక్క ముందుకు వెళ్తున్నాం. మనం ఏంటి, మనం ఒక చెక్క ముందుకు వెళ్తున్నాం, దైవీ ప్రణాళికలో నా యొక్క పాత్ర ఏమిటి, నా అనేటటువంటిది నాకు కాదు, నేను చెప్తున్నది మీరు, మీరు ఈ ప్రశ్న వేసుకోవాలి, దైవీ ప్రణాళికలో నా యొక్క పాత్ర ఏమిటి. ఖచ్చితంగా మీకు ఒక పాత్ర ఉంది, అదే ఋషులు చెప్పేది. మీరు ఎవరిని ఏమి అడగక్కర్లేదు. శ్రీకృష్ణుని ఋషులు చెప్పేది ఏంటి అంటే, నువ్వు మానవ శరీరధారిని కనుక ఖచ్చితంగా నీకు ఒక పాత్ర ఉంది. ఎందులో పాత్ర ఉంది? దైవీ ప్రణాళికలో పాత్ర ఉంది. ఆ దైవీ ప్రణాళిక పాత్ర పోషించటానికి, ఆ పాత్రని నిర్వర్తించటానికి మీ కుటుంబ సమస్యలు కానీ, మీరు పుట్టిన ఊరు కానీ, మీరు పుట్టిన దేశం కానీ, మీరు పుట్టిన మతము కానీ అడ్డు రాకూడదు. దీనివల్ల నేను చేయలేకపోతున్నాను అన్నది కేవలము నీ భ్రమ, నీ భ్రాంతి. నీకు అది తెలిస్తే నువ్వు అక్కడ ఉన్నది ఆ ప్రణాళిక పని చేయటానికే అని అర్థమవుతుంది. అక్కడ నువ్వు ఉన్నది అందుకే, ఆ ప్రణాళిక నీకు తెలియటం లేదు కనుక గాబరాపడుతున్నావు. ఇది క్లియర్. అంచేత దైవీ ప్రణాళికలో భాగంగా మీరు జీవించటానికి మొట్టమొదట మీరు తీసుకోవలసినటువంటి నిర్ణయం ఏంటి అంటే, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. మీరు ఏ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారో ఆ సంబంధ బాంధవ్యాలే కలిగి ఉండండి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగమే చేయండి. కానీ మనస్సు ఈ దృష్టికోణంతో ఉంటుంది. ఈ దృష్టికోణంతో దైవీ ప్రణాళికకి నేను ఏం చేయగలను? అరవిందో అదేం చేశాడు, శ్రీరామకర్మ ఆచార్య అదేం చేశాడు, ఓ శ్రీరామకృష్ణ పరమహంస అదే చేశాడు, లాహరి మహర్షి అదే చేశాడు. దైవీ ప్రణాళికలో తన పాత్ర నిర్వర్తించాడు. ఏంటి వీళ్ళ వీళ్ళ పాత్ర? ఏం చేశారు వీళ్ళు? లారీ మహర్షి ఏం చేశాడు? ఉద్యోగం చేసుకున్నాడు, మిలిటరీలో స్టోర్ కీపర్ గా ఉన్నాడు. చివరి క్షణం వరకు మిలిటరీలో స్టోర్ కీపర్ గానే ఉన్నాడు. ఆ వచ్చే ఆదాయం పిల్లల్ని పోషించడానికి సరిపోకపోతే ట్యూషన్స్ చెప్పుకున్నాడు. చెప్పుకుంటూ వాళ్ళ గురువు అందజేసినటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని అనేక మందికి అందజేశారు. తన పని మానేసి కాదు, తన ఉద్యోగం మానేసి కాదు, తన కుటుంబ బాధ్యతలు వదిలేసి కాదు. అర్థమవుతుందా? ఏది ఒకటేదా, మనకంటే ఎక్కువ కష్టపడ్డాడు. ఎక్కువ మంది పిల్లలు ఆ కాలంలో జీతం తక్కువ, తిండికి సరిపోయేది కాదు. అంచేత ఆ దైవీ ప్రణాళికలో భాగంగా ఆయన ఆ పని చేశాడు కనుక ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుంటున్నాం మన లారీ మహాశయ ప్రపంచానికి అందజేసినటువంటి క్రియాయోగము అని. గురువులు చెప్పేది ఏంటంటే, మీరు కూడా లారీ మహాశయ లెవెల్లోనే ఏదో పని చేయడానికి పుట్టారు, చేయటం లేదు. దానికి ఏం చేయాలో అర్థమైన మీకు ఏం చేయాలి? మొదట సాధ్యం ముందు మీరు జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మొట్టమొదటిసారి ప్రపంచంలో ఒక వ్యక్తికి మాత్రమే జ్ఞానం ఇవ్వబడటం లేదు, సామూహికంగా జ్ఞానం ఇవ్వటానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయోగము ప్రపంచంలో ఎక్కడా జరగటం లేదు. మీరు అనుకుంటున్నారు ఇదేదో మామూలుగా ఇదివరకు లాంటి క్లాసులని, ఖచ్చితంగా ఇదివరకు లాంటి క్లాసులు కాదు. తేడా ఏంటి అంటే, అప్పుడు ఒక లారీ మహాశయకి నేర్పితే ఇప్పుడు ఇంతమందికి గురువులు నేర్చబోతున్నారు. సామూహికంగా మీరు చేసేటటువంటి ప్రయత్నం ఒంటరిగా చేయకండి, సామూహికంగా చేయండి. ఎందుకు సామూహికంగా చేయాలి, ఎందుకు ఇంతమందికి ఒకేసారి చెప్తున్నారు అనేది తర్వాత తర్వాత పారాగ్రాఫ్లో మీకు అర్థమవుతుంది. ఇంతవరకు అర్థమైంది కదా? అంతట సృష్టిని, ప్రపంచాన్ని చూస్తే మనకేమర్థమవుతుంది? ఈ సృష్టిలో ఒక బుద్ధి పనిచేస్తుంది, ఒక ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. చూస్తే హాపహజార్డ్గా లేదు, పౌర కుటుంబం దగ్గర నుంచి అతి చిన్న హైడ్రోజన్ పరమాణువు వరకు నియమబద్ధంగా పనిచేస్తున్నాయి. ఓకే, ఈ నియమబద్ధత ఏం చెప్తుంది అంటే, మీకు ఋషులు ఏం చెప్తున్నారు అంటే, మీకు కూడా ఈ సృష్టిలో శ్రీ అరవిందోకి, లారీ మహాశయకి, శ్రీరామ్ శర్మ ఆచార్యకి రామకృష్ణ పరమహంసకి ఏ ఏ బాధ్యతలు అప్పచెప్పబడ్డాయో అంతకంటే పెద్ద బాధ్యతలు మీకు అప్పచెప్పబోతున్నారు. ఇప్పుడు మీరు దానికి రెడీ అవుతే ఇంజనీరింగ్ లో సీట్ కావాలి అంటే ముందు మీరు ఎంట్రన్స్ పరీక్ష రాయాలి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ కి రెడీ అవుతున్నాం. ఎంట్రన్స్ పరీక్ష రాశాక సీట్ వస్తే ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతాం. అర్థమైందా? వెరీ క్లియర్. కానీ తేడా మీరు మనస్సుల్లో ఎక్కించుకోండి. మీ ఆలోచనలో మార్పు ఏం రావాలి అంటే శ్రీరామ శర్మ ఆచార్య ఒక విచారణ తీసుకొచ్చారు. అరబిందో ఇంటిగ్రల్ యోగాన్ని అందజేశాడు. లాహి భాష శాస్త్ర విజ్ఞానాన్ని, క్రియా విజ్ఞానాన్ని అందజేశాడు, క్రియా యోగాన్ని అందజేశాడు. అంటే ఒక్కొక్క వ్యక్తి ఈ గురుసత్తాలో ఒక్కొక్క విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని మానవ జాతికి అందజేశారు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే సామూహికంగా వీళ్ళ అందరి తర్వాత గురువులు ప్రపంచానికి అందజేయబోయేటటువంటి జ్ఞానాన్ని మీరు పట్టుకోగలిగితే ఋషులు భూమి మీదకి మన మధ్య తిరగటానికి వస్తారు. లేకపోతే 95,000 సంవత్సరాల కిందట జరిగిన చరిత్రే పునరావృతం అవుతే 95,000 సంవత్సరాల కిందట గురువులు మానవ జాతిని వదిలేసి వెళ్ళిపోయారు. కోపం ఉంచుతారు, లాభం లేదు వీళ్ళకి. నేనేం చెప్పినా గుణకెక్కదు. 95,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక గత 300 సంవత్సరాల నుంచే వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు మానవ జాతి దగ్గరికి అవుదాము. మానవ జాతికి ఒక విశేషమైనటువంటి సంపద అందజేస్తాము అని మీరు అందుకుంటారా అందుకోరా? నేను మాత్రం నిర్ణయించుకున్నాను నేను అందుకుంటానని. మీరు ఊపులో వచ్చేసి మేము అందుకుంటాం మాట్లాడాలనే ఆరోగ్యం పని లేదు. మీరు అందుకోదలుచుకుంటే నాతో కలిసి సహకరించండి. ఆ జ్ఞానాన్ని వ్యక్తిగతంగా ఇవ్వలేము, గురువులు చెప్పేది అది. వ్యక్తిగతంగా ఇవ్వగలిగేటటువంటి జ్ఞానాన్ని మేము ఇంతమంది గురువుల ద్వారా అందజేసేసాం. మీకు ఇంతకంటే వ్యక్తిగతంగా మేము చెప్పేది ఏమీ లేదు, దట్ ఈస్ ఎనఫ్. కానీ మీరు సామూహికంగా కనుక ఒక ప్రయత్నం చేయగలిగితే మీ ద్వారా మొత్తం మానవ జాతికి మేము చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందజేయాలి అని కోరుకుంటున్నాము. అది మా ఆశ. అర్థమైందా? ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్పాను నేను, 3వ పారాగ్రాఫ్. అకర్స్ ఇన్వెస్టిగేషన్ షో దట్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఎ వాస్ట్ థియేటర్ ఆన్ విచ్ లైఫ్ ఈజ్ ఇవాల్వింగ్ ఇన్ ఇట్ మిలియన్ ఫార్మ్ ఆల్ మార్కింగ్ స్టెడిలీ టు దేర్ డెస్టిన్డ్ గోల్. దిస్ డివైన్ ప్లాన్ న్యాచురల్లీ requires the services of a vast army of agents, the hierarchies of angels and devils, who hold the keys to the mysteries, who from the subtler planes guide the forces of nature and bring about those changes and adjustments in human institutions which are needed for the harmonious and the efficient working of the plan. ఈ సంపూర్ణ సృష్టికి ఒక పరిణామక్రమం ఉంది అని చెప్పాం. ఇక్కడ మన సౌర కుటుంబంలోకి పెంచున్నాం. మొత్తం సృష్టికి గురువులు ఏం అందజేయదలుచుకున్నారో మన ఊహ కూడా అందదది. దాన్ని మర్చిపోదాం మనం. మనం ఎక్కడికి వస్తున్నాం? ఈ సౌర మండలానికి వస్తున్నాం. అంటే మన పృథ్వీ గ్రహము, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి 9 గ్రహాలు. అంతవరకే ఆలోచిద్దాం అంటున్నాడు. ఇది అర్థం చేసుకోవటానికి మొట్టమొదటి నేను నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇది సోలార్ సిస్టమ్. సూర్యకిరణ విజ్ఞానం మీకు అర్థం అవ్వాలి, సోలార్ సిస్టమ్ మీకు అర్థం అవ్వాలి. దానికి నేను మీకు చెప్పాను కర్నల్ ఏసీ పోవెల్ రాసినటువంటి ది సోలార్ సిస్టమ్ అనేటువంటి పుస్తకం మన వాళ్ళు అందరి దగ్గర ఉండాలి. టెక్స్ట్ బుక్ సరే, మాకు ఇంగ్లీష్ రాదు, రాకపోయినా పర్వాలేదు, మరి దగ్గర పెట్టుకోండి. భగవద్గీతలు అవి చదువుతామని ఇంట్లో పెట్టుకుంటున్నావా? చదవకపోయినా ఇంట్లో పెట్టుకుంటున్నాం కదా. అలాగే ఈ పుస్తకాన్ని కూడా మీరు చదువుకోకపోయినా ఇంట్లో పెట్టుకుంటే రేపు మనం చెప్పుకునేటటువంటి క్లాసెస్ లో దాని గురించి మనం చెప్పుకోగలమేమో. అంచేత ఈ బుక్ అందరి దగ్గర ఉంటుంది. కర్నల్ ఏఈ పావెల్ రాసినటువంటి ది సోలార్ సిస్టమ్ హైదరాబాద్ వాళ్ళతో దీని మీద మనం అసలు ఒక స్టడీ క్యాంప్ పెట్టుకుందాం అనుకున్నాను నేను. చూద్దాం ముందు ఇదంతా రెడీ అయిందని ఆ ప్రణాళికలో అది భాగంగా మనం చెప్పుకుంటాం. అది ఈ సోలార్ సిస్టమ్ లో మానవులు దేవతలకి మధ్య ఒక విశేషమైనటువంటి అనుబంధము ఉంటే తప్ప ఈ ప్రణాళిక ముందుకు వెళ్ళదు. ఏ ప్రణాళిక? సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి దైవీ ప్రణాళిక. ముఖ్యంగా ఈ సౌర మండలంలో ఒక దైవీ ప్రణాళిక పనిచేస్తుంది. ఆ దైవీ ప్రణాళికకి అనుగుణ్యంగానే గ్రహాలు తిరుగుతున్నాయి. సిద్ధి సాయిబాబా లాంటి వాళ్ళు దత్తావతారాలు వస్తున్నారు. రాముడు కృష్ణుడు లాంటి అవతారాలు వస్తే రకరకాలైనటువంటి సంఘ సంస్కర్తలు వచ్చారు. సంఘ సంస్కర్తలు కూడా దైవీ ప్రణాళికలో భాగాలే. అంతే తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చి ఏం చేయలే. దైవీ ప్రణాళికలో ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి అని ప్రణాళిక వచ్చిస్తే ఒక జీవో వస్తే దానికి స్పందించగలిగేటటువంటి వ్యక్తులు దాన్ని సంఘ సంస్కర్తలుగా ఒక రూపకల్పన చేయగలిగారు. ప్రకృతిలోనే దైవీ ప్రణాళికలో అది లేదనుకోండి ఎవడు ఏం చేయలేదు. అదే అర్థం అవ్వాలి మనకి, ఆ నియమం అర్థం అవ్వాలి. అర్థమైందా? అంచేత ఈ సోలార్ సిస్టమ్ లో జరిగేటటువంటి మార్పులు చేర్పులు జరగటానికి ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది. దైవీ శక్తి అంటారు. ఆ దైవీ శక్తిని ఉపయోగించుకోవడానికి రెండు రకాలైనటువంటి వ్యక్తులు కావాలి, దేవతలు మనుష్యులు. అంచేత దేవతా శక్తుల గురించి మీకు తెలియాలి, మానవుల యొక్క శక్తి సామర్థ్యాల గురించి మీకు తెలియాలి. మానవుడి యొక్క శక్తి సామర్థ్యము షట్చక్రాలలో ఉన్నది, పంచకోశాలలో ఉన్నది, మూడు గ్రంథులలో ఉన్నది. అదే సోల్ ఇంజెక్ మెకానిజం. ఇది మానవుడి యొక్క శక్తి. మానవుడు వీటిని డెవలప్ చేసుకుంటే తప్ప దైవిక పాలు పంచుకోలేడు. ఏం డెవలప్ చేసుకోవాలి? ఆరు చక్రాలు, ఐదు కోశాలు, మూడు గ్రంథులు. మీకు సిలబస్ చెప్తున్నాను నేను. ఈ సిలబస్ మనం ఎంత తొందరగా పూర్తి చేయగలము దాని గురించి మనం ఎల్లుండి మీటింగ్లో ఆలోచించుకుందాం. సిలబస్ మీరు ముందు పెట్టుకోండి. మొదటి సిలబస్ ఏంటి? సౌర మండలం, సోలార్ సిస్టమ్ గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి తప్ప మీకు తెలిసిన రెండు ముక్కలతో మీరు ప్రపంచాన్ని అర్థం చేసుకోగలము అనేటటువంటి మూర్ఖత్వం నుంచి బయటపడేది ముందు. మీరు చాలా అధ్యయనం చేస్తే తప్ప గురువులకు ఉపయోగపడరు. మీరు కేవలం రెండు విజ్ఞానం చేసేసి రెండు మంత్రాలు చేసేసుకుంటే మీరు గురువులకు ఉపయోగపడరు. నన్ను నేను గురువులకు ఉపయోగపడేటట్టు మలుచుకోవడానికి చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాను. అది చేస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నేను ఒక్కడిని చేసుకోవటం స్వార్థం అనిపించింది నాకు. నాకు తెలిసినటువంటి ఈ మాట 10 మందికి చెప్తే వాళ్ళు కూడా నాతో సహకరిస్తారేమో, గ్యారంటీగా కొంతమంది సహకరిస్తారు అందులో నాకు డౌట్ లేదు. మీరు కొంచెం తీవ్ర సంకల్పం చేస్తే మీరందరూ కూడా నాతో సహకరించవచ్చు. అందులో డౌటే మీకు. నాకు ఆరోగ్యం బాగోలేదు మాస్టర్, నా ఉద్యోగ పరిస్థితులు కుదరటం లేదు మాస్టర్, నాకు వయసు అయిపోయింది మాస్టర్, ఇలా మాట్లాడేవాళ్ళు నాతో మాట్లాడకండి. వయస్సుతో, మీ ఆరోగ్యంతో, పరిస్థితులతో దైవీ ప్రణాళికకి సంబంధం లేదు. చేయగలిగితే చేయటం, చేయలేకపోతే మానేయటం. అంచేత మానవులు దేవతలకి మధ్య ఒక వారధి ఏర్పడాలి. ఇప్పుడు దేవతలకి మనుషులకి మధ్య సంబంధం పోయింది. పూర్వకాలంలో దేవాలయానికి అక్కడికి వెళ్తే దేవతలు మనుషులతో మాట్లాడేవారు. ఇప్పటికీ కూడా కొంతమంది భక్తులు దేవతలతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నాగేశ్వర పరమహంస ఒక ఎగ్జాంపుల్, తుకారాము ఒక ఎగ్జాంపుల్, నానంగ్ ఒక ఎగ్జాంపుల్, సత్తుబాయి ఒక ఎగ్జాంపుల్. ఇలా మీరు ఎగ్జాంపుల్స్ కావాలి అనుకుంటే వందల సంఖ్యలో దొరుకుతాయి మీకు ఎగ్జాంపుల్స్. దేవతలతో మనుష్యులతోనే మాట్లాడినట్టు మాట్లాడగలిగేటటువంటి విద్య ఒకటి ఉన్నది. గురువులు చెప్పిన కూడా సింప్లిఫై చేయటం అన్నమాట. అంచేత మనుష్యులలో ఉన్నటువంటి శక్తిని పూర్తి చేయడానికి గాయత్రి మంత్రం అందజేశారు. అంచేత గాయత్రి మంత్రాన్ని మీరు సహజంగా అవగాహన చేసుకోగలిగితే మీ సత్చక్రాలు జాగ్రత్త అవుతాయి, మీ ఐదు కోశాలు జాగ్రత్త అవుతాయి, ఖచ్చితంగా మీరు మూడు గ్రంథులు శోధనైతుంది. యజ్ఞము వల్ల దేవతలతో మీరు సంబంధం పెట్టుకోగలుగుతారు. అంచేత this divine plan naturally requires the services of a vast army of agents, the hierarchies of angels and devas, who hold the keys to the mysteries, who from the subtler planes guide the forces of nature and bring about those changes and adjustments in human institutions which are needed for the harmonious and efficient working of the plan. అంచేత ఆ దైవీ ప్రణాళిక దేని గురించి అంటే మనం మాట్లాడుకుంటున్నాము, దానంతటా అదేం జరిగిపోదు. రాముడు వస్తే రామరాజ్యం ఏర్పడుతుంది, ఓ కృష్ణుడు వస్తే మహాభారతం ఏర్పడుతుంది, ఓ గాంధీ వస్తే భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడుతుంది, ఓ రామకృష్ణ పరమహంస వస్తే భారతీయ ఆధ్యాత్మికతకు ఒక నూతన దృష్టి ఏర్పడుతుంది. వ్యక్తులు సహకరించాలి ఆ దైవీ ప్రణాళికకి. వ్యక్తులు సహకరించకుండా దైవీ ప్రణాళిక దానంతగా ఏమీ చేయలేదు. వ్యక్తులకి ఎవరు సహకరిస్తారు? మనుషులు సహకరించారు, నేచురల్ గా మనుషులకి ఇదంతా అర్థం కాదు. అంచేత వ్యక్తులకి దేవతలు సహకరిస్తారు. ఇంకేత ఈ దేవతలు మానవుల యొక్క సహకారంతో ఈ దైవీ ప్రణాళిక రూపుదాల్చాలి. ఇంతవరకు అర్థమైంది కదా. ఈ రూపుదాల్చడానికి గాయత్రి మంత్రము యజ్ఞము చాలా అవసరం కనుక మిమ్మల్ని అందరినీ కూడా, మీరు దేనికి సంబంధించిన వాళ్ళైనా సరే ఏమీ పర్వాలేదు, నేను మిమ్మల్ని కోరుకునేది ఏమిటి అంటే మీరు ప్రతిరోజు వెయ్యి గాయత్రి చేసుకోండి. దేవతలతో సంబంధం పెట్టుకోవాలి అంటే మీలో ప్రాణశక్తి చాలా ఎక్కువగా ఉండాలి. ఇంకైతే దేవతలు అంటే డైరెక్ట్ ప్రాణశక్తి, అంటే హై వోల్టేజ్ అనమాట. అంటే మీలో ప్రాణశక్తి లేదనుకోండి, దేవతలు మీ జోలికి కాదు, అది ఎంత అయిపోతుందా పవర్. దానికి ఆహార నియమాలు మీరు పాటించవలసి ఉంటుంది. అంతే ఆహార నియమాలు మీరు ఆరోగ్యం కోసం అనుకుని చేసినా ఎవరికి ఎక్కడ తీసుకెళ్తుంది అంటే అది దేవతలతో సంబంధానికి తీసుకెళ్తుంది. ఇంత చెప్పిన తర్వాత ప్రపంచంలో అనేక సంస్థలు ఉన్నాయి, కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, కొన్ని సోషల్ సంస్థలు ఉన్నాయి, కొన్ని ఫిలాంథ్రఫిక్ సంస్థలు ఉన్నాయి. ఫిలాంథ్రఫిక్ అంటే మీకు తెలుసు కదా, నాన్ ప్రాఫిటబుల్ గా ఇతరులకి మంచి చేసేటటువంటి ఆర్గనైజేషన్స్, లైన్స్ క్లబ్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ అలాంటివి. ఆల్ ఆర్గనైజేషన్స్ అంటే ఇది అది పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. All organizations have at least three well-defined but unspecified functions. The organizations అన్ని కూడా ఈ కింద మనం చెప్పబడేటటువంటి మూడు పనులు చేస్తూ ఉండవచ్చు, లేకపోతే ఏదో ఒక పని చేస్తూ ఉండవచ్చు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెంబర్ వన్, టు గివ్ సర్టెన్ డీపర్ ట్రూత్, కొన్ని సత్యములను మానవ జాతికి అందజేయుట, లేకపోతే టు ఇన్స్టిల్ సర్టెన్ యూనివర్సల్ గైడింగ్ ప్రిన్సిపల్స్. యూనివర్సల్ అంటే సర్వవ్యాపకమైనటువంటి, అంటే హిందువులకి మాత్రమే పనికొచ్చేది కాదు, ముస్లింస్కి మాత్రమే పనికొచ్చేది కాదు, ఫలానా జాతి ఫలానా మతానికి ఫలాని వర్ణాల వాళ్ళకి పనికొచ్చేది కాదు, యూనివర్సల్ గా అందరికీ పనికి వచ్చేటటువంటి విశ్వజనీన సిద్ధాంతాలు అందజేయాలి. మూడు, టు ప్రొవైడ్ ఏజెంట్స్, ఎల్ఐసి ఏజెంట్స్ వాటిలాగే గురువుల ప్రణాళికకి తగినటువంటి ఏజెంట్స్గా మిమ్మల్ని మలుచుకోవటానికి కూడా ఈ సంస్థలు పనిచేస్తాయి. అది ఏ సంస్థ అయినా కావచ్చు, అది గుర్తుంచుకోండి. పీపుల్స్ వార్ గ్రూప్ అయినా కావచ్చు, ఇప్పుడు న్యూస్లోకి వస్తుంది, అది రోటరీ క్లబ్ కావచ్చు, ఆఖరికి ప్రతి ఊళ్ళోనే ఈ మధ్య వాకింగ్ క్లబ్స్ వస్తున్నాయి, అది కూడా ఇందులో భాగమే అని అర్థం చేసుకోండి. అంటే 10 మంది కలిసి ఏ పని చేస్తున్నా అది ఈ మూడింట్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. టు గివ్ షెల్టర్ డీపర్ ట్రూత్ వాకింగ్ క్లబ్ ఏం సత్యాన్ని తెలుపుతుంది, డీపర్ నడుస్తున్నాం ఏం జరుగుతుంది, నడిస్తే ఆరోగ్యం వస్తుంది. నడకకి ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియదు మనకి కదా. ఎందుకు ఆరోగ్యం వస్తుందో అంటే డాక్టర్లకి సైంటిస్ట్కి వాళ్ళకి వస్తుంది అని తెలుసు. ఏదో ఇది చేస్తున్నావు దాంతో మీ హార్ట్ కరెక్ట్ అవుతుంది, మీ ప్యాంక్రియాస్ కరెక్ట్ అవుతుంది, కానీ ఎందుకు కరెక్ట్ అవుతుంది, నడిస్తే ఎందుకు కరెక్ట్ అవ్వాలి తెలియలేదు వాళ్ళకి, డాక్టర్స్ తెలియదు, వాళ్ళకి ఖచ్చితంగా తెలియదు. కానీ ఒక సత్యాన్ని వాళ్ళు పట్టుకున్నారు. ఏంటా సత్యం అంటే నడిస్తే రోగాలు పోతాయి కదా, తేడా అర్థమవుతుందా, కారణం తెలియదు కానీ దాని ఫలితం గ్యారంటీ, ఇలా చేస్తే నీకు ఆ ఫలితం వస్తుంది. రెడ్ క్రాస్ ఏంటి అక్కడ, యూనివర్సల్ గైడింగ్ ప్రిన్సిపల్. ఏంటి అక్కడ, బాధ్యత ఉన్నటువంటి వాడు వాడు ఏం తీసుకెళ్ళి ఎవడు దెబ్బతిన్నా వాడికి సహాయం అందజేయటం మానవీయ కర్తవ్యము. అదే కానీ ఎక్స్ట్రా ఉద్దేశం ఒక గైడింగ్ ప్రిన్సిపల్. వాడు అమెరికానా, వాడు ఆఫ్రికానా, వాడు ఇండియాలో దెబ్బతిన్నాడా, వాడు పాకిస్తాన్ వాడా అని అడగను వాడు కదా. ఇంకా రెడ్ క్రాస్ అనేది కనిపించగానే అసలు ఎవరు వాటి మీద బాంబులు వేయరు, ఏమీ లేదు, ఒక గైడింగ్ ప్రిన్సిపల్. అంటే ఏంటి, ప్రపంచం అంతా కూడా ఆ సిద్ధాంతాన్ని ఒప్పుకుంది, యూనివర్సల్ గైడింగ్ ప్రిన్సిపల్. నాలుగోది టు ప్రొవైడ్ ఏంటి, గురువుని యొక్క ప్రణాళికకు ప్రశ్నించకుండా నువ్వు ఈ పని చెయ్యి అంటే చేయగలిగేటటువంటి మానసిక స్థితి తీసుకురావాలి. ఆ మానసిక స్థితి ఈనాడు ఎడ్యుకేషన్లో ఉంది. 3, 2, 6 అంటే ఏ కుర్రవాడు నిన్ను ప్రశ్నించడు, ఒప్పించుకుంటుంది, తర్వాత వాడికి అర్థం అవుతుంది ఎందుకు కరెక్ట్ అవ్వాలి. ఏది సిడి అన్ని నేర్చుకుంటే ఇది ఏ ఎందుకు అవుతుంది, ఇది బిఏ ఎందుకు అవుతుంది అని మనం అడగం, మనం ఒప్పించుకుంటాం. ఒప్పించుకున్న వల్ల తర్వాత మనకి ఏమవుతాయి, చాలా లాభాలు వస్తాయి. అంతేత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మానవ జాతికి శ్రద్ధ విశ్వాసము ఇవి రెండు ఇవ్వటానికి ఉపయోగపడుతున్నాయి. ఇంకా ప్రపంచంలో ఉండేటటువంటి ఒక రెడ్ క్రాస్ సొసైటీ కావచ్చు, ఒక వాకింగ్ అసోసియేషన్ కావచ్చు, ఒక ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళందరూ ఏ పని చేస్తున్నారు, టు గివ్ సర్టెన్ ట్రూత్, టు ఇన్స్టిల్ సర్టెన్ యూనివర్సల్ గైడింగ్ ప్రిన్సిపల్స్, టు ప్రొవైడ్ ఫేజింగ్. ద లింక్ విత్ రియల్ రైట్స్ ఆఫ్ హ్యుమానిటీ గివ్స్ డిగ్నిటీ అండ్ సీక్రెట్నెస్ టు అవర్ వర్క్. ఈ సెంటెన్స్ మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. The link with real rights of humanity, the link with real rights of humanity gives dignity and sacredness to our work. Mama ఇక్కడ కల్పించినటువంటి కార్యక్రమం ఉంది ఈ క్లాస్ నుండి. ఇది మిగతా సంస్థల్లో మిగతా ఆర్గనైజేషన్కి లేనటువంటి ఒక డిగ్నిటీ. డిగ్నిటీ అంటే ఒక రాయల్టీ, గొప్పతనం. ఇందుకు మీరు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సమూహంతో సంబంధం పెట్టుకోబోతున్నారు. ఇదికి సంబంధం లేదు అని గుర్తుంచుకోండి. మీరు చెప్పుకొని ఆనందించేసి అంత ఈజీగా గురువులు మీ చేతిలో వాళ్ళ శక్తిని ఏమి ఇచ్చేయరు. చాలా టెస్ట్ చేస్తారు, మీకు చాలా జ్ఞానం ఉండాలి. అంతేకాదు చాలా మంది చాలా అపోహలో ఉంటారు, మేము ఒక సంస్థలో వెళ్ళిపోయాం, ఫలానా మాస్టర్తో మాకు సంబంధం ఉంది కనుక మాకు గురువులతో సంబంధం ఉందని. గురువులతో సంబంధము పెట్టుకునే సంభావన ఉన్నది. మనం చేసేటటువంటి పనికి ఒక డిగ్నిటీ ఉంది, ఒక సీక్రెట్నెస్ ఉంది, ఒక పవిత్రత ఉంది. ఎందుకు ఈ పవిత్రత ఉంది, ఎందుకు అంటే అలాంటి వ్యక్తుల యొక్క సహకారంతో, అలాంటి వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని మనం పంచుకుంటున్నాం కనుక. ఇటువంటి వాళ్లతో ద లింక్ విత్ రియల్ గైడ్ పర్సనాలిటీ మానవ జాతికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి మహనీయులతో సంబంధం ఉన్న వాళ్లతో సంబంధం ఉంది. ఆ మహనీయుల దగ్గరికి ఒక సంవత్సరం మనం కష్టపడగలిగి వాళ్ళు చెప్పినట్టు మనం చేయగలిగి ఈ ప్రణాళికాబద్ధంగా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు కనిపిస్తారు, మాట్లాడతారు. మొన్న డార్జిలింగ్ లో నాకు వచ్చిన అనుభవమే దానికి ప్రూఫ్. మీరు కలవచ్చు, కానీ కలవాలి అంటే మీకు ఆ యాగం ఉండాలి, తపన ఉండాలి. నా పని చేసి పెట్టండి అని గురువుని అడిగేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా గురువుని మీకు వాళ్ళు భయపడిపోతారు కదా. ఓరి నాయన వీడి జోలికి వెళ్తే నన్ను ఏం అడిగేస్తాడో వీడు. దాని తర్వాత స్టేజ్ నెంబర్ 2 అవర్. ఇది అర్థమైంది కదా, ఇప్పుడు చదివింది. ఇది చదివిన దాంట్లో మొదటి తేడాలో ఏం చెప్పుకున్నాం మనం, ఈ సృష్టి అంతా ఒక బుద్ధితో పని జరుగుతుంది, ఒక నియమ ప్రకారం జరుగుతుంది. రెండో పేరగా తాంత్రికులు వాళ్ళు ఏం చెప్తున్నారు, దృష్టిని ఏం చెప్తున్నారు, ఇది ఒక దైవీ ప్రణాళికగా నడుస్తుంది. సృష్టి హ్యాపీహ్యాజర్డ్గా జరగటం లేదు, దీని వెనకాతల ఒక దైవీ ప్రణాళిక ఉన్నది. మూడో పారాగ్రాఫ్ లో ఏం చెప్పాను, సృష్టి మొత్తం యొక్క దైవీ ప్రణాళిక మనకి తెలియదు, మన సౌర కుటుంబం యొక్క దైవీ ప్రణాళిక మనం తెలుసుకోగలము. అంతవరకు మన కుర్రలు పనిచేస్తే కష్టపడితే దానికి ఏం పుస్తకం కొనుక్కోమన్నాను నేను, ఏవి మొబైల్ రాసిన సోలార్ సిస్టమ్ అనేటటువంటి బుక్ కొనుక్కోండి. ఇది ఎక్కడ జరుగుతుంది, మీకు శ్రీశాస్త్ర సొసైటీ వాళ్ళకి జరుగుతుంది. శ్రీశాస్త్ర సొసైటీ వాళ్ళకి రాస్తే మాకు ఇన్ని కాపీలు కావాలంటే వాళ్ళు ఇస్తారు. ఈ పుస్తకం అందరి దగ్గర ఉండాలి అని చెప్పాను. రెండోది ఏం చెప్పాను నేను, సోలార్ సిస్టమ్ మాత్రమే కాకుండా మనం ఈ సోలార్ సిస్టమ్ లో మనం ఈ పని చేయగలగాలి అంటే దేవతలకి మానవులకి మధ్య సుహృద్ సంబంధాలు ఉండాలి. ఈ సుహృద్ సంబంధాలు ఉండటానికి ఏకైక మార్గం ఏంటి అంటే గాయత్రి మంత్రము. ఇది ఇంకో దారి లేదు, మేము ఇంకో దారిలో చేస్తామో జరగదు. అది ఎలక్ట్రిసిటీ కావాలి అంటే ఒకే నియమం ఉంది, కండక్టింగ్ మెటీరియల్ ఉండాలి, సప్లై ఉండాలి. సప్లైతో కండక్టింగ్ మెటీరియల్ కలిపితే కరెంట్ వస్తుంది. కాబట్టి నేను ఇంకోటేదో చేస్తాను, ఇంకో మార్గం లేదు. కండక్టింగ్ మెటీరియల్ మార్చుకోవచ్చు పేరు అని వేరే కదా. అలాగే దేవతలు మానవులకి మధ్య సంబంధం పెట్టడానికి ఏకైక మార్గం ఏంటి అంటే గాయత్రి అండ్ యజ్ఞము. గాయత్రి ఏం చేస్తుంది, మీ యొక్క సత్యక్రాలను జాగ్రత్తలు చేసుకోండి, మనం ఎంత సిగ్గుపడాలో చూసుకోండి. ఇన్నేళ్ల బట్టి గాయత్రి చేస్తున్నాం, అసలు సత్యక్రాలు జాగ్రత్త అయ్యాయో లేదో మాకు తెలియదు. మాకు తెలియదండి జాగ్రత్త అయ్యాయో లేదో. మీరు ఏదైనా చూసి చెప్పండి మాకు కాదు జాగ్రత్త అయ్యాయి. మా తాతగారు చెప్పిన ఒక కథ గుర్తొచ్చున్నారు. మొట్టమొదటిసారి వాళ్ళ పెద్ద అమ్మాయి పెళ్ళయ్యాక కాంతికి వచ్చింది ఇంటికి. పడుకునే ముందు వాళ్ళ అమ్మని చెప్పింది, అమ్మ నిప్పులు వస్తే నన్ను లేపు, నేను పడుకోబోతున్నాను. అంటే వాళ్ళ అమ్మాయి ఏమంది, నువ్వేమీ కంగారు పడక్కర్లేదు, నువ్వే నన్ను లేపుతావు అంది. నిప్పులు వస్తే వాళ్ళ అమ్మ లేకపోవాలి, అమ్మ నీకు నిప్పులు వస్తున్నాయి నువ్వు లే అని. అలాగే నీకు సత్యక్రాలు జాగ్రత్త అయ్యాయా లేవా అని అడగక్కర్లే, జాగ్రత్త ఉంటే నీకు తెలుస్తుంది జాగ్రత్త అయిందని. తెలియలేదు అంటే అభినయించారన్నమాట, జాగ్రత్తం కాలేదు. ఎంత సాధ్యతో ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలో అర్థం చేసుకోండి. గాయత్రి చేస్తూ మీకు కుండలే జాగ్రత్తం కాలే. ఇంతకు ఇప్పుడు సీరియస్ తెలుసుకోండి, మీరు ఆశామాసిగా చేయటం లేదు ఈ గాయత్రి మంత్రాన్ని. మూడు లక్ష్యాలు మనసులో పెట్టుకుని చేస్తున్నారు. ఏంటా మూడు లక్ష్యాలు, సత్యక్ర జాగరణ, పంచకోశ అనావరణ, మూడు గంటల భేదం. ఇది ఒక సంవత్సరంలో జరిగిపోవాలి. మీకు ఒక సంవత్సరంలో జరిగిపోతుందా మాస్టర్ అన్నా, ఒక రోజులో జరిగిపోయిన కేసులు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే. కానీ దాని వెనకాతలు ఉన్నటువంటి థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మాత్రం జరగదు, అది మాత్రం గుర్తుంచుకోండి. అసంభవం. మీ కరెంట్ సప్లై రావాలి మీ శరీరంలోకి అంటే మీకు థియరీ తెలియాలి ముందు. అందుకే సైన్స్ మీరు నేర్చుకున్నా థియరీ చదవకుండా ప్రాక్టికల్స్ రావు. అంతే మీరు ఎంత తొందరగా సత్యక్రాల గురించి, పంచకోశాల గురించి, మూడు గ్రంథుల గురించి కనీసం థియరిటికల్ నాలెడ్జ్ అయినా మీకు వస్తే ఈ గాయత్రి మంత్ర జపం మీకు ఆ యాంగిల్లో తీసుకెళ్తుంది. దానికి ఈ క్లాసెస్ గురించి మాట్లాడుతున్నాను. ఈ క్లాసెస్ ఒక నెల రోజులు కనుక గురువు గారు కుండలిని జాగరణ పుస్తకం రాశారు. తెలుసు కదా, ఆ పుస్తకాన్ని స్టడీ మెటీరియల్ కింద పెట్టింది. ఓ నెల రోజుల పాటు బాగా చదవండి, అందరూ కలిసి చదవండి, చదవాలి, టెక్స్ట్ బుక్ లాగా చదవాలి, కంటగా రావాలి. అందుకే నేను ఇవాళ పొద్దున్నే చెప్పింది, ఇప్పుడు చెప్పింది, నేను చదువుకుంటూ వెళ్ళిపోతుండే. నాకు సాధ్యమైనంత వరకు మీ బుర్రకెక్కించడానికి ట్రై చేస్తున్నా, మీరు అలాగే ట్రై చేసుకోండి. ఇందులో ఉన్న చదువుకోవటమే అంతేత మాట్లాడే వచ్చి చెప్పట్లే, తెలుగులో రాస్తున్నా లేదో అర్థం చేసుకుని మీరు చదువుకోండి. అంతేత గాయత్రి మంత్రంతో మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు, ఐదు కోశాలు, మూడు గ్రంథులు ఓపెన్ అవుతాయి. యజ్ఞముతో మీరు దేవతలతో సంబంధము పెట్టుకోగలుగుతారు. ఆ విద్య నేర్చుకోండి, యజ్ఞ విద్య. అది దానికి కావలసినటువంటి రెండు పెద్ద పెద్ద పుస్తకాలు గురువుగారు రాశారు, రెండు వాల్యూమ్స్ ఉంది. యజ్ఞ విద్య అవును, యజ్ఞ విద్యకే రహస్యం. ఆ పుస్తకాన్ని మీరు వీక్షించుకోవచ్చు. ఇది మీ లక్ష్యం అయిపోయిన తర్వాత మన ఎయిమ్, మనం దేనికోసం పాటు పడబోతున్నాము, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు కలిసి ఉన్నప్పుడు ఇది డిస్కస్ చేసుకోండి, వేస్ట్ చేసుకోకండి. మనకి ఇవాళ తర్వాత ఇంకొకరోజే ఉంది. అంతేత మీరు ఒకరోజు కష్టపడగలిగితే మనం చాలా ఒక పద్ధతి ప్రకారం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. వీఆర్ ఎయిమింగ్ ఎట్ చేంజింగ్ ద థాట్స్ అండ్ యాటిట్యూడ్స్ ఆఫ్ పీపుల్. పెద్దనే చెప్పింది, మన ఉద్దేశం ఏంటి అంటే మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. టు టేక్ ది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఎవల్యూషన్, దానికి దైవీ ప్రణాళిక తెలియాలి. దైవీ ప్రణాళికలో మానవ జాతి యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మనకి తెలిస్తే దానికి తగిన వాతావరణం మనం నిర్మించుకోగలుగుతాం. ఇట్ ఈస్ ట్రూ ద ఫోర్సెస్ అండ్ కరెంట్స్ ఆఫ్ థాట్ ఆర్ సెట్ ఇన్ మోషన్ ఫ్రమ్ ఇన్నర్ ప్లేస్, అంతర్ జగత్తు నుంచి సూక్ష్మ జగత్తుల్లో. ఈ వాతావరణాన్ని, మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చేటటువంటి శక్తులు పనిచేస్తున్నాయి అన్నది కరెక్టే, బట్ దీస్ ఫోర్సెస్ రిక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఛానల్స్. ఈ దైవీ ప్రణాళిక దేవతల బుర్రలో పెట్టించేస్తే, ఋషుల బుర్రల్లో పెట్టించేస్తే దైవీ ప్రణాళిక భూమి మీదకి దిగిపోతుంది. కానీ శ్రీరామ శర్మ ఆచార్య ఆ ఋషుల్ని కలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మాకు అర్థమైంది ఏం చేయాలో, కానీ మానవ జీవితంలో మానవులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మాకు కావాలి, మేము మానవుల మధ్య వెళ్ళలేము, శబ్దం ట్రాన్స్ఫార్మర్గా మనం మారాలి. వాళ్ళు హై వోల్టేజ్లో ఉన్నారు ఋషులు, వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం శబ్దం చేసి మన భాషలో మనకి తెలుసున్నటువంటి వ్యక్తులకి చెప్పాలి. దానికి గురువు గారు ఏం చెప్పారు అంటే, దీస్ ఫోర్సెస్ రిక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఛానల్స్. అంతేత మన లక్ష్యం ఏమిటి, టు బికమ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఛానల్స్. గురువుల యొక్క కార్య ప్రణాళికకు మనము పనిముట్లుగా మారాలి. ఛానల్స్ అంటే, ఛానల్స్ అంటే అర్థమవుతుంది కదా, టీవీ ఛానల్ మీకు తెలుసు కనుక చెప్పలేదు, ఛానల్స్గా మారాలి. Next, we have to win the world not by any forcible conversion but by inherent reasonableness of the ideas and the justice of the principles. ఇప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు మార్చాలి కదా, మనుషుల యొక్క ఆలోచనలు ఎలా మార్చగలదు, అదే అంతసేపు మార్చారు, పది మందిని కూర్చోబెట్టి కలిసేసి తక్కువ కష్టం మేము అంటే వింటావా, ఓకే వినకపోతే నేను కాల్ తీసేస్తాను, మీరు చేసి చేస్తాను, కుదరదు ఆ పద్ధతి, కుదరదు. హిట్లర్ వాళ్ళు అది ట్రై చేశారు, వాళ్ళు గురువులకి స్పందించారు, చాలా అద్భుతంగా స్పందించాడు హిట్లర్ అతని గ్రూప్. కానీ వాళ్ళ మెథడాలజీ తప్పు, కొడతాను తనతాను అది కాదు మెథడాలజీ. ఏంటని ఇన్హెరెంట్ రీజనబుల్నెస్, లాజిక్, అవగాహనతో దేని యొక్క రీజన్ ఉన్నట్ ఐడియాస్, ఆలోచనలలో ఉన్నటువంటి లాజిక్ తో జస్టిస్ ఇన్ ద ప్రిన్సిపల్, న్యాయము ఇలా జరగటం చాలా మంచిది. ఇందాక నేను మీకు పొద్దున్న ఒకటి పెట్టాను, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏం చేశారు, బ్లడ్ బ్యాంక్ ని కలగలగలేదు, బ్లడ్ కారిపోయింది కదా. మరి ఏం చేయాలి వాళ్ళు, నిజంగా వాళ్ళు మనసు ఉన్న వాళ్ళు ఎవరు? ఆ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కలిసి మేము ఏం తప్పు చేసాం, తప్పు చేయడంలో తప్పు లేదు. మీరు ఆ ఇంజనీరింగ్ రీజనబుల్నెస్ కూడా ఉన్నారు. కోపం వచ్చినప్పుడు అంత ఆలోచించగలిగితే దాని కోపం అనగా తప్పు జరిగింది ఓకే. కానీ ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు, బ్లడ్ బ్యాంక్కి వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళ నేను హెచ్చరిస్తాను, ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ ఆ స్టెప్ తీసుకున్నారనుకోండి, ప్రజలకి వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయం వస్తుందో ఊహించగలరా మీరు? జస్టిస్ అండ్ ప్రిన్సిపల్, న్యాయబద్ధంగా ఉంది కదా. నువ్వు తప్పు చేసావు, నువ్వే ఆ తప్పుని సరిదిద్దుకు. దైవీ ప్రణాళిక ఇలా ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇలా తీసుకువెళ్ళటానికి ముందు నీకు దైవీ ప్రణాళిక అర్థం అవ్వాలి. ఆ దైవీ ప్రణాళిక అర్థమయ్యాక ఆ దైవీ ప్రణాళికలో ఉన్నటువంటి ఇన్హెరెంట్ రీజనబుల్నెస్, దాని తర్వాత ఇన్హెరెంట్ జస్టిస్ నీకు తెలియాలి. దాన్ని మనం డిస్కస్ చేసుకోవాలి. మూడో పారాగ్రాఫ్, ద వే ఆఫ్ డీలింగ్ ఇట్ ఈజ్ టు గో డీప్ ఇన్ టు ద ప్రాబ్లమ్ అండ్ ట్రై టు డిస్కవర్ ద అండర్లైన్ కాజెస్ అండ్ ట్రేస్ ద ఈవిల్ టు ఇట్స్ సోర్స్ అండ్ స్టాప్ ఇట్. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సమాజంలో అనేక తప్పులు జరుగుతూ ఉంటాయి. అన్నిటికంటే చాలా పెద్ద తప్పు గురువు గారు బాధపడేది ఏంటి అంటే వివాహం పేరిట జరిగేటటువంటి అనేక అనాచారాలు, అది వరకట్నం కావచ్చు, డబ్బులు ఖర్చు పెట్టడం కావచ్చు, రకరకాలు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అంచేత డిస్కవర్ ది అండర్లైన్ కాజెస్, ఎందుకు అసలు మనిషి అలా ప్రవర్తిస్తున్నాడు, ఆ దుర్మార్గం వాడు ఎందుకు చేస్తున్నాడు, దానికి గురువు గారు ఒక ఉదాహరణ ఇచ్చారు. రెక్స్ట్రా పని ఇందాక చెప్పింది, రెక్స్ట్రా పని అయితే యుద్ధం ఎక్కడైనా జరుగుతూ ఉంటే దానికి సేవ సహాయ సహకారాలు అందించారు. మనం ఈరోజు కూర్చొని ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉన్నటువంటి మనము అసలు యుద్ధాన్ని ఆపలేమా అని ఆలోచించాలి. ఎందుకంటే రెడ్క్రాస్ ఏం చేస్తుంది, యుద్ధం జరిగితే నువ్వు సేవ ఇచ్చుకున్నావు ఓకే, కానీ అసలు యుద్ధం ఏం జరగకుండా ఉంటే రెడ్క్రాస్ అక్కర్లే. చాలా అర్థమైతే ఆలోచనలు కానీ అంచేత మన ఆలోచనలో థాట్ రివల్యూషన్ అంటారు గురువు గారు విచారక్రాంతి. అంచేత టు డిస్కవర్ ది అండర్లైన్ కాజెస్, యుద్ధం ఎందుకు జరుగుతుంది, యుద్ధాన్ని ఎందుకు ఆపలేము మనం, ప్రశ్నిస్తే ఆపచ్చు. అది తన కష్టమేం కాదు, మనం ఆ దిశలో ఆలోచించటం లేదు కదా. అంచేత ఈ మనలో ఉన్నటువంటి ఈ తప్పుడు ఆలోచనలకు పరిష్కార మార్గం ఆలోచించుకోవడానికి ప్రాణాయామంలో ఓ అద్భుతమైనటువంటి విధానం ఉంది, దాన్ని కమాల సాటి అంటాం. అంటే ఇప్పుడు మనం ఆ ప్రయోజనం చేయలేదు. భస్త్రక ఎందుకు చేస్తామో అర్థమైంది కదా, ఎందుకు చేస్తాం మనం? మనలో ఉన్నటువంటి ఐదు ప్రాణాలు లో ఉన్నటువంటి చెత్తాచారం తీసివేయాలి. ఇప్పుడు ఏం చేయబోతున్నాం, మనలో ఆలోచనలో ఉన్నటువంటి కుళ్ళుని తీసివేస్తాం. కపాల భాతి కనుక మీరు కరెక్ట్ గా చేస్తే మీ సంచిత ప్రారంభ కర్మలు కూడా పోతాయి. అనేక జన్మలలో సంచితమై ఉన్నటువంటి ప్రారంభ కర్మలు కూడా పోతాయి. అందుకే దాన్ని కపాల భాతి అంటాం. కపాల అంటే నుదుడు. గాయత్రి చిత్రావళిలో ప్రారంభ పరివర్తన అని ఉంటుంది చూడండి. ఈ బొమ్మ కనిపిస్తుందా? తప్పే వచ్చాను దగ్గరికే. 13వది తీసుకెళ్ళాను. అందరూ ఒకసారి ఆ బొమ్మ చూసేయండి. ఆ భావన కపాలభాతి చేస్తున్నప్పుడు మీ మనస్సుల్లో ఉండాలి. ఇంకా ఇప్పుడు మనం ఆ కపాలభాతి చేయబోతున్నాం మనం. కానీ కపాలభాతి ఆరోగ్యం కోసం కాదు. ఇప్పుడున్నటువంటి కష్టాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, ఈ జనకాలలో ఉన్నటువంటి ఫండమెంటల్ కాజెస్ ఏమిటి, ఆ కాజెస్ మనం ట్రూట్ చేయాలి. బయటకి పిండాంత బ్రహ్మాండ సమన్వయము అంటాం. గురువులందరూ ఆచరించేటటువంటి అతి గొప్పదైనటువంటి విధానం అదే. మీరు ప్రపంచంలో ఏ మార్పు తీసుకురావాలనుకుంటున్నారో మీరు ఆ మార్పు అయిపోవాలి. యు మస్ట్ బికమ్ దట్ చేంజ్. దాని గురువు గారు ఏం చెప్పారు, హమ్ బదులంగే. నువ్వు మారకుండా యుగాన్ని మార్చేయటానికి మీరు ఏమవ్వదు. నువ్వు మారిపోతే నువ్వు మార్చాల్సిన ప్రయత్నం లేదు, ఆటోమేటిక్ గా మారిపోతుంది. నువ్వు ఉన్న చోట ఆ మార్పులు వచ్చేస్తాయి. అంతేంది కదా. అంతేత ఆ ప్రారంభ పరివర్తన అన్నది ఇక్కడ మార్పు తీసుకొస్తుంది. నీకు కపాల భాతి అంటాం. ఇక్కడ యాక్చువల్ గా బ్రెయిన్ లో ఫ్రంటల్ లోబ్ ఉంటుంది. బ్రెయిన్ లో నాలుగు భాగాలు ఉంటాయి, ఒక ముందు, ఒకటి వెనకాటన, రెండు పక్కన. ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ ప్రాణాయామము ఇక్కడ మీ ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది. మీ ఆలోచనలు మారిపోతే మీరు మారిపోతారు. అంతే కపాల భాతి అనేటటువంటిది మీ ఆలోచనలు మార్చేటటువంటి ఒక అస్త్రము. దాన్ని ప్రస్తుతం ఆరోగ్యాన్ని కోసం మాత్రమే నేను వాడుకుంటున్నాను. ఆరోగ్యం ఎలాగో వస్తుంది, కానీ ఆరోగ్యంతో పాటు మనం ఏం సాధించబోతున్నాం, ఆలోచనలో మార్పు. కొంచెం మరి వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ చేసుకున్నట్టు నటిద్దాం. స్లో స్లో స్లో. మీరు ఎక్కడికి ఎగిరి కూర్చున్నారు? స్లో స్లో స్లో. తొందరగా సుభద్ర, వెరీ స్టే స్లో. మీరేదో ఫాస్ట్ గా చేసేస్తే ఎక్కువ లాభాలు వస్తాయనుకోకండి. ఇది తగలాలి. కిషోర్ నేను ఎక్కువ తగ్గిందా ఏదైనా? స్లోగా చేసుకో. ఇప్పుడు రివర్స్లో, ఇందాక చేసిన దానికి రివర్స్లో చేసుకోండి. చాలా స్లోగా, చాలా 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 స్లో, చాలా స్లో. 5 సార్లు. దాని తర్వాత నక్షకి సంబంధించింది అర్థమైంది కదా. తలని ముందుకు వంచటానికి ట్రై చేయండి, కానీ తల వంచకండి. మీరు తల వంచని వీరుడు అన్నమాట. కానీ మీ చెయ్యి ఒప్పుకోదు, ఏం చేస్తుంది, ముందు లాగుతుంది. చూసుకోండి, ఆ ప్రెషర్ పడాలి. వెన్ను పూస మీద, ముఖ్యంగా మెడ దగ్గర ప్రెషర్ పడాలి. అప్పుడు దీనికి లాభం మీరు. అలాగా 5 సార్లు చేసుకోండి. 1, 2, 3, 4, 5. ఈ మెడ దగ్గర తేడా తెలుస్తుందా? కాంట్రోలైతే ఉన్న వాళ్ళకి గ్యారంటీగా క్యూర్ అయిపోతుంది, లేని వాళ్ళకి రాదు. సరిగ్గా మీకు ఈ మెడ వెన్నుపూస మీద ఈ మెడ దగ్గర స్ట్రైన్ తెలియాలా, అప్పుడు మీరు కరెక్ట్ గా చేస్తున్నట్టు. అంటే తలని స్వయటానికి ట్రై చేస్తున్నారు, తల వెనకలేదు, అప్పుడు ఇక్కడ స్ట్రైన్ వస్తుంది మీకు. అర్థమైందా? 5 సార్లు చేస్తుంది. ఒకసారి ఇటువైపు, ఒకసారి ఇటువైపు. ఇప్పుడు కపాల భాతి చేస్తున్నాము. ప్రారంభ పరివర్తన గురువునికి అంకితం అయిపోవటానికి నిర్ణయించుకున్నాం మనం. అది మన ఆలోచన. దాంతోపాటు రావాల్సిన ఆరోగ్యం ఎలాగో వస్తుంది, దాని గురించి మీరు ఆలోచించక్కర్లేదు. చూడండి, ముందు కట్టుకుంటూ వెళ్ళిపోతారు. శరీరాన్ని ఎంత తక్కువ కడిగితే అంత మంచిది, ఎక్కువ స్పీడ్గా చేయాలి. ఆగండి ఆగండి, తిరుగుతూ సంసారాన్ని ఆగండి. ముక్కుతో గాలి తీసుకోవడానికి ప్రయత్నించకండి. మీరు వదులుతున్నారు వదులుతున్నారు అంటే ఇదే ముక్కులో గాలి దానంటే అదే వెళ్తుంది, మనమే ఆపక్కర్లేదు దాన్ని, దాన్ని తీసుకునే ప్రయత్నం చేయొద్దు. పొద్దున్న మనం ఇందాక మధ్యాహ్నం భస్త్రికా చేయించాను, తీసుకుందాం వదిలే, ఇక్కడ తీసుకోవటం లేదు వదులుతున్నాం. రిలాక్స్మండి, ఇదే కపాల భాతి, ఇదే రోజుకు 200 సార్లు చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ చేసుకోకండి. ఒకే స్టిక్కింగ్లో ఇప్పుడు మనం 50 సార్లు చేసాం రఫ్గా, కాసేపు రిలాక్స్ అవుతాం మళ్ళీ ఇంకోసారి చేస్తాం, కాసేపు రిలాక్స్ అవుతాం మళ్ళీ ఇంకోసారి చేస్తాం. కానీ ఇవాళ ఇంకోసారి చేయం, మొదటిసారి కదా. పొద్దున్న చేశారా ఇది మీరు? లేదు, ఇది 2వసారి అవుతుంది. అక్కడ నాక్ అది బొద్దు లోకం వెళ్ళాలి, గాలి తీవ్రంగా వదలాలి. సాధ్యమైనంత వరకు శరీరం కదలకుండా, సాధ్యమైనంత వరకు ఎక్స్పర్ట్ అయితే అదే వస్తుంది. దీన్ని కపాల భాతి అంటున్నాం. పేరు కూడా తీసుకుంటే పొద్దున మధ్యాహ్నం చేయించుకుంటే ఇప్పుడు మనం ఒక ధ్యాన విధానం చేయబోతున్నాం. గురువులు మనం చేపట్టి బంగారు మెట్ల మీద అలా పైకి తీసుకువెళ్ళేటటువంటి ధ్యానము, దీన్ని బంగారు మెట్ల ధ్యానము అంటాం. ఇందాక ప్రారంభ పరివర్తన లాగే ఆ పుస్తకంలో ఈ బంగారు మెట్ల ధ్యానము కూడా ఉంది, 4వదో 5వదో అనుకుంటాను. అది తర్వాత చూసుకోండి. మీరు ఇప్పుడు అది పెట్టిన విధానాన్ని మీరు అవగాహన చేసుకోండి. ధ్యాన ప్రక్రియలో మనం 3 ధ్యానాలు నిరంతరం చేసుకుంటూ ఉండాలి. రక్షణ నౌక ధ్యానము, సుదర్శన చక్ర ధ్యానము, బంగారు మెట్ల ధ్యానము. రక్షణ నౌక పొద్దున చేసుకున్నారు మీరు, మధ్యాహ్నము సుదర్శన చక్రం చేసుకున్నారు, ఇప్పుడు మీరు బంగారు మెట్ల ధ్యానం చేసుకోబోతున్నారు. 5వది అనుకుంటాను మొదట్లో నేను. పదకొండది సలహా ఏంటి అంటే, ఒకసారి అందరూ ఆ పుస్తకాన్ని చూడండి. అందులో మీకు అవసరమైనటువంటి మీ జీవితంలో ఖచ్చితంగా మనిషి అన్నంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒక పోటీ ఉంటుంది. అందులో మీకు ఏదో ఒక కామ్య ధ్యానాన్ని ఎన్నుకోండి. దాన్ని మీరు ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. ఇవి మూడు మనసులు అందరికీ కామన్. పొద్దున్న రక్షణ నౌక, మధ్యాహ్నము సుదర్శన చక్రము, సాయంత్రము బంగారు నక్కి. ఇంకా ఆ పుస్తకం ఒకసారి చూసుకోండి, వీళ్ళకి చెక్కింగ్ చేసుకోండి. అది పెద్ద కష్టమే కూడదు. హిందీలో అయితే ఈజీగానే దొరుకుతుందని నా ఉద్దేశం అది. ఆ మాత్రం హిందీ మనందరికీ వచ్చు. తెలుగులో ఒకవేళ లేకపోతే మీరే ట్రాన్స్లేట్ చేసుకుని తెలుగులో ప్రింట్ చేసేసుకోండి. ఎవడు కాదండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలంటే. గాయత్రి పరివార వాళ్ళు నాకు తెలిసి మీరు ఏ పుస్తకాన్నైనా అసలు వేసేసుకుంటే ఏం అనరు, చెప్తే ఆనందిస్తారు. వాళ్ళకి ఏదైనా కావాలంటే మీకు ఆర్డర్ ఇస్తారు, లేదా వాళ్ళే ప్రింట్ చేసి మీకు ఇస్తారు. హలో, చెప్పండి. చెప్పు, బానే ఉందా? చూసావా 10,000 పెరిగింది. చూసావా 30,000 పెరిగింది అప్పుడే. ఏముందిరా, ఇంకొక రోజు జ్వరం తగ్గిపోయిందా పూర్తిగా? జ్వరం లేదు కదా. ఆహారం ఏదైనా తీసుకున్నావా? పాలు తాగావా? ఇంకేం తినాలనిపించటం లేదా? అని చెప్పారా? డాక్టర్లు వద్దన్నారా? నువ్వు అనుకుంటున్నావా? నువ్వే అనుకుంటున్నావా? నువ్వా డాక్టర్ వాళ్ళ? భలే దొరికారు నాకు. నీకు ఏం తినాలని ఉంటే అది తినమ్మా, ఏం అవ్వదు. ఒకవేళ వామిటింగ్ అయిపోయిందనుకో, డాక్టర్లు ఉన్నారు కదా అక్కడ చూసుకోవటానికి. నువ్వు ఇంటికి వచ్చాక తినాలంటే కష్టం కదా, ఇక్కడే తినేసావనుకో కదా. చూసుకో, డాక్టర్ని అడిగి వాళ్ళు తినమన్నా తినమ్మా, సరేనా? హలో 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 హలో, సరేనా? బాగా కోలుకుంటుంది, ఏమి పర్వాలేదు. మీరేం చేస్తారు అంటే డాక్టర్ని అడిగి తినమన్నది ఏదైనా పెట్టేయండి. పాపేమో నాకు వామిటింగ్ అయిపోతుందేమో అని భయపడుతుంది. అలా ఏం భయపడక్కర్లేదు, డాక్టర్లు పెట్టచ్చు అంటే పెట్టేయండి. వాళ్ళు అడగకుండా మాత్రం పెట్టకండి. టేక్ ది అడ్వైజ్ ఆఫ్ ద డాక్టర్స్ అండ్ డూ ఇట్. ఓకే, 16 తప్పనిసరిగా. నాకు ఆ రోజు ఫోన్ చేస్తే నేను ఓంకారం చెప్పేసి రైస్ మొదలెట్టేయండింట. ఓకేనా? జై గురుదేవ్. చూసారా అందరూ? అందులో రెండు మెట్లు ఉన్నాయి, రెండు మీకు కాదు. మీరు ఒక మెట్లంతా వెళ్తూ ఉంటే, మీరు ఒక్కళ్ళే కాదు, గాయత్రి మాత దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎంతో మంది వెళ్తారు కదా, అందుకే రెండో మెట్లు. అంటే స్వార్థం ఉండకూడదు, నా ఒక్కళ్ళకే బంగారు మెట్లు ఉండకూడదు, అందరికీ బంగారు మెట్లు ఉండాలి అని మీరు రెండు స్టేట్మెంట్లు ఊహించుకోండి. కాకపోతే బెస్ట్ ఏంటంటే పొడక మెట్లు వెళ్ళి ఎక్కేసుకుందాం, మనం అందరం కలిసి ఎక్కేసుకుందాం అనుకుంటుంది. భావనలో ఉంది అంతా కూడా. ఓకే, కలిపించుకోండి. ఆకాశంలోకి నేనున్న గదిలోంచి బంగారు మెట్లు, ఇంకా అయితే నవరత్న ఖచ్చితమైనటువంటి మెట్లు. మీ ఊహ ఎంత అందంగా ఊహించగలుగుతారో అంత అందంగా ఊహించండి. ఈ మెట్లు మీ పడకదిలోంచి ఆకాశంలోకి వెళ్తున్నాయి. ఈ ధ్యానము మీరు రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి. ప్రాక్టీస్ ఇక్కడ చేయిస్తున్నాను. ఇవాళ రాత్రి పడుకునే ముందు మీరు ఇది రిపీట్ చేసుకోవాలి, అది గుర్తుంచుకోండి. ఒక రోజు గడిచిపోయింది, మానవ శరీరము పొందినటువంటి నేను ఈరోజు చాలా తృప్తిగా జీవించాను. గురువుల యొక్క ప్రణాళిక గురించి ఒక అవగాహనకి వస్తున్నాను. మానవ జీవితం యొక్క సార్థకత అర్థమైంది. శరీరాన్ని వదిలేసుకున్నప్పుడు మనము నేర్చుకున్నటువంటి జ్ఞానము మాత్రమే మనతో పాటు వస్తుంది, మిగతా సంపదలు ఏమీ మనతో పాటు రావు. అందువల్ల సంపద కంటే జ్ఞానానికి నేను ప్రాముఖ్యత ఇస్తాను. ఈరోజు నా జీవితంలో ఇంకా నేను మీ కొద్ది నుంచి ఇంతవరకు జరిగినటువంటి సంఘటనలు చూసుకొని ఎక్కడ తప్పు చేశారో చూసుకోండి, ఎవరితో తప్పుగా ప్రవర్తించారో చూసుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఎవరినో కోపం చేయదో అనిచారు, ఇప్పుడు ఆ సంఘటన గుర్తు చేసుకుని అలా కోపంతో కాకుండా ప్రేమగా ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించండి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ ధ్యానము మీ జీవితాన్ని మార్చేస్తుంది. కానీ ఇప్పుడు అంటే చెప్పిన సూచన ప్రకారం చేస్తుంటే తప్పు చేయటం సహజమే, కానీ తప్పుని ఒప్పుకొని ఆ చేసిన తప్పు సరిదిద్దుకోవటం ఇంకా గొప్పది. ఈనాడు ప్రపంచంలో మనం ఇలాగా చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ కూర్చుంటే మనం జీవించలేము, ప్లస్ మిగతా వాళ్ళు కూడా మనం విచిత్రంగా చూస్తారు. కనుక మనం ఎవరితోటే తప్పు చేశామో వాళ్ళకి వెళ్ళి క్షమాపణ అనుకోవటం అది చేయకండి. మాట్లాడి మీరు మాత్రం మారాలి, ఇది నేను తప్పు చేశాను, ఇంత జీవితంలో ఈ తప్పు చెయ్యను. మీకు దురలవాట్లు ఏదైనా ఉంటే ఆ దురలవాట్లు ఈ రోజు నుంచి వదిలేస్తున్నాను. ఈ రోజు జరిగింది ఏదో జరిగిపోయినది, ఇంకా నేను ఆ అలవాటుకి బానిస కాను అని రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు అనుకోండి. మొత్తము మీ ఇమాజినేషన్లో ఉండే ధ్యానం యొక్క పవర్. మీరు ఎంత స్పష్టంగా విజువలైజ్ చేసుకుంటే అంత తొందరగా రిజల్ట్ వస్తుంది. ఏ రోజు కాదు అంటే ఇవాళ రోజు మాత్రమే ఆలోచించుకోండి, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడెక్కడ మీరు తప్పుగా ఆలోచించుకున్నారు. ప్రతి సంఘటన చూసుకోండి, మిత్రుల ఐక్యం దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఎవరితో తప్పుగా బిహేవ్ చేశాం, ఎక్కడ తప్పుడు ఆలోచనలు వచ్చాయి, వాటన్నిటిని మీరు సమీక్షించుకోవాలి. ఖాళీగా కూర్చోకండి, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు మైండ్తో. ఇట్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ మైండ్. మన జీవితంలో గురువు యొక్క ఆధారము మనకు దొరికినది. ఆ గురువు చేయపట్టుకుని మనని ఒక్కొక్క మెట్లు ఎక్కిస్తున్న భావన, అలా మెట్లు ఎక్కుకపోవటమే, మెల్లిగా ఒక్కొక్క మెట్లు ఎక్కండి. గురువు మిమ్మల్ని గాయత్రి మాత వద్దకు తీసుకెళ్తున్నాడు. గురువు ద్వారా దేవతతో సంబంధము. మీకు ఈ మెట్లు ఎంతవరకు ఎక్కుతారంటే మీకు నిద్ర వచ్చేంత వరకు ఎక్కుతారు, ఇంకో ఆలోచన రాదు. గురువు గారు చేయి పట్టుకుని ఉన్నారు, మీరు మెట్లు ఎక్కుతున్నారు. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు ఇదే ఆలోచన ఉండాలి. మృత్యు ఒడిలోకి వెళ్తున్నాం, ఖచ్చితంగా మన జీవితంలో జరగబోయేటటువంటి లాస్ట్ సంఘటన అదే. దానికి మీరు ఎంత ప్రిపేర్ అయి ఉంటే ఆ ట్రాన్సిషన్ మీరు అంత బాగా చేసుకోగలుగుతారు. మృత్యు గురించి మనకేమీ ఖ్యాత కాదు కనుక మృత్యు అంటే భయపడుతున్నాం మనం. మృత్యు గురించి అవగాహన నిజంగా ఉంటే అసలు మృత్యువే రాదు అంటాడు జ్వాలాకుల మహర్షి. ఇక మృత్యువుని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించండి. శరీరాన్ని వదిలేసాం, ప్రతిరోజు రాత్రి మీరు శరీరాన్ని వదిలేస్తున్నారు. ఈ సృష్టిలో మీకు ఏమీ తెలియటం లేదు. ఇంకా రాత్రి ఏం తెలుస్తుంది? మళ్ళీ నిద్ర లేచాకే మీకు సృష్టి ఉండేది. అంతేత ప్రతిరోజు రాత్రి కూడా మీరు చనిపోతున్నారు. కానీ చిన్న తేడా ఏంటి అంటే మళ్ళీ అదే శరీరంలో మీరు నిద్ర లేస్తున్నారు. మృత్యు వచ్చినప్పుడు ఇంకో శరీరంలో నిద్ర లేస్తారు. అంతే తేడా. ఈ భావన మనసులో ఉంచుకుంటూ గురువు యొక్క ఆధారంతో ఆ బంగారు మెట్లు ఎక్కుతూ ఉండండి. అలా నిద్రాదేవుడిలోకి వెళ్ళిపోయాక రేపు పొద్దున నిద్ర లేచినప్పుడు మళ్ళీ నాకు కొత్త జన్మ వచ్చినది, ఈ జన్మ నేను సవ్యంగా జీవిస్తాను అనే నిర్ణయం అప్పుడు తీసుకుంటారు. కానీ ఇప్పటికి మాత్రము మీ ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి ఉంచుకుని ధ్యానంలోకి వెళ్ళిపోండి. బంగారు మెట్లు వదిలేయండి. కానీ ఈ శక్తినికి రాత్రి పడుకునేటప్పుడు మీరు చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి ఈ సూచన మృత్యువు, ధ్యానము, వైరాగ్యము, గురువు, బంగారు మెట్లు ఎక్కుతూ ఉంటాయి. ఇంకా ఆధ్యాత్మికం దగ్గరికి వచ్చేయండి. మనసు అక్కడే నిలుపుకోండి. రెండు నిమిషాల తర్వాత నిన్నయ్య కళ్ళు తెరవండి. ఇవాళ కార్యక్రమాలు పూర్తయ్యే రేపటికి ఈ పుస్తకం మీరు పూర్తి చేసేసుకోండి, ఒక రీడింగ్ ఇచ్చేసుకోండి. ముఖ్యంగా బోల్డ్ లెటర్స్ లో కొన్ని అర్థాలు ఉన్నాయి, కొన్ని సెంటెన్సులు ఉన్నాయి, దాన్ని మీరు పట్టుకుంటే చాలు. బోల్డ్ లెటర్స్ లో ఉందని మీరు పట్టుకోండి. అవి కనుక పట్టుకుంటే రేపు సాయంత్రానికి మనం దాని గురించి చాలా స్పీడ్గా మనం పూర్తి చేస్తే 14వ తారీఖుకి మనం ప్రణాళిక వేసేసుకుందాం. సరేనా? రేపు గురువు గారి యొక్క ఆత్మకథ పూర్తి చేసేస్తాను నేను 2/3. మనం ఎంతవరకు వచ్చాం? 5 చాప్టర్స్ పూర్తి చేశాను నేను పొద్దున. రేపు మిగతా 5 చాప్టర్స్ పూర్తి చేస్తే ఎల్లుండి మొత్తం గురుదేవుడి యొక్క ఆత్మకథ నేను పూర్తి చేసేస్తాను. సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో చక్రాలు, గ్లాండ్స్, ఆ గ్లాండ్స్ లో వచ్చేటటువంటి సెక్రెషన్స్ మీరేం కనపడటక్కర్లేదు. కానీ చక్రాలు గ్లాండ్స్ మీరు చూసుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. చక్రాలలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ, దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీస్, వాటిని ఒక చక్రం నుంచి ఇంకో చక్రానికి మనం ఎలా తీసుకువెళ్ళవచ్చు అనేది రేపు నేను చెప్తాను. నేను అది చెప్పిన తర్వాత ఇంకా మీరు ఇంటి దగ్గర పుస్తకం చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, జై శ్రీ.
Removing from my pocket.